ఓం స్కందాయ నమః, ఓం స్కందాయ నమః. ఈ సుబ్రహ్మణ్య స్వామి మంత్రం వేదన సుబ్రహ్మణ్య స్వామి మంత్రం చేసుకున్నవాడు చేసుకోండి. ఓం స్కందాయ నమః, 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 ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఇలా సుబ్రహ్మణ్య షష్ఠి సరసనగా కుజిదోషం ఉన్నాడు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారు. కుజిదోషం అంటే తొందరగా ఇంట్లో పెళ్ళిళ్ళు అవ్వకపోయినా ఈ భార్యాభర్తల మధ్యన కొంతమంది కలహాలు ఎక్కువ ఉంటాయి. ఆ కలహాలు ఎక్కువ ఉన్నవాళ్ళు మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి అభిషేది ఏదైనా అష్టోత్తరం ఏదైనా చేయించుకోవటం మంచిది అని స్కాంద పురాణం చెప్తుంది. మనకు పురాణాలు చాలా ఉన్నాయి, విష్ణు పురాణం, శైవ పురాణం. అలాగే స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి మీద కూడా ఒక పురాణం ఉంది, దాన్ని స్కాందం అంటారు. స్కాందం అంటే స్కాంద పురాణం. మొత్తం పురాణాల 18లోని స్కాంద పురాణం పెద్దది. మొత్తం మనకు పురాణాల 18, మొత్తం అన్ని పురాణాల్లోని స్కాంద పురాణం పెద్దది. స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి. అంటే కుజిదోషం అంటే ఈ కుజిదోషం ఉన్న వాళ్ళకి తొందరగా పెళ్ళిళ్ళు అవ్వ, పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఏ పేచీలు వస్తూ ఉంటాయి. వీళ్ళందరూ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలని, అందులో ప్రతి షష్ఠి సంవత్సరం నెలకు 2 సార్లు వస్తుంది. షష్ఠి తిది నెలకు 2 సార్లు అంటే పౌర్ణమి ముందు వచ్చే షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం మంచిది. అది మంగళవారం అవ్వచ్చు, కాకపోవచ్చు, పౌర్ణమి ముందు రోజున వచ్చే షష్ఠి. ఇప్పుడు రాబోయేది పౌర్ణం, ఇది మార్గశిర మాసం. ఈ కృష్ణుడు ఏమన్నాడంటే మాసాల్లో మార్గశిర మాసం నేనని చెప్పాడు. ఇది సుబ్రహ్మణ్య షష్ఠి రోజున అంటే ఈ రోజున తమిళనాడులో మనకి ఇక్కడ రామభక్తులు కృష్ణ భక్తులు ఎలా ఉన్నారో తమిళనాడు అంతా సుబ్రహ్మణ్య స్వామి భక్తులు 180 మంది సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారు. వాళ్ళు మురుగా మనం రామ అని ఎలా అనుకుంటామో తమిళనాడులో అందరూ మురుగా అనుకుంటారు. మురుగా అంటే అందమైన దిద్దని. మురిగా అంటే అందమైన బిడ్డని అంటే బ్యూటిఫుల్ చైల్డ్ అని. మురిగా అంటే బ్యూటిఫుల్ చైల్డ్ అంటే అందమైన బిడ్డ, కుమారుడు. అది ఎప్పుడు ముసలివాడు అవడం ఇంకా కుమారుడిగానే ఉంటాడు. ఆయన పేరు కుమారస్వామి. అది ఇంకా ముసలివాడు అవటం ఉండదు. ఎప్పుడు కుమారుడిగా 18 సంవత్సరంలో పిల్లవాడు ఎలా ఉంటాడో 16 సంవత్సరం అలా ఉంటాడు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించే వాళ్ళందరూ కౌమారం అంటారు. అంటే విష్ణువుని ఆరాధించేవాడు వైష్ణవులు, శివుణ్ణి ఆరాధించేవాళ్ళు శైవులు, శక్తిని అమ్మవారిని ఆరాధించేవాళ్ళు శాక్తయులు, గణపతిని ఆరాధించేవాళ్ళు గణాపక్షులు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించే వాళ్ళందరూ కౌమారం అంటారు. కౌమారం అంటే ఈ కౌమారంలో అంటే శంకరాచార్య వారు ఏమన్నారంటే ఈ చెప్పిన పేర్లో విష్ణువు, శివుడు, అమ్మవారు, స్కందుడు, గణపతి, సూర్యుడు, వీళ్ళు పరమాత్మ భగవంతు ఈ రూపంలో ఉన్నాడు. ఈ రూపంలో ఎవరిని ఆరాధించినా ఫలితం ఒకటని శంకరాచార్య వారు చెప్పారు. అది సుబ్రహ్మణ్య స్వామి కూడా ఆయన చెప్పిన వారిలో సుబ్రహ్మణ్య స్వామి గారు. తమిళనాడులో మురుగా అంటారు. మురుగా అంటే బ్యూటిఫుల్ చైల్డ్. ఎవరికి బిడ్డ? శివుని కుమారుడు. ఎవరు? పార్వతి. గణపతి పార్వతి కుమారుడు. గణపతి ఎవరి కుమారుడు? పార్వతి కుమారుడు. ఈ సుబ్రహ్మణ్యుడు శివుని కుమారుడు. అంటే గణపతి పార్వతి గణపతిని చేసింది పిండితోటి, తర్వాత ప్రాణం పోసింది. ఈ శివుడు 3వ నేత్రం నుంచి వచ్చినవాడు. ఎవరు? సుబ్రహ్మణ్యుడు శివుడు మూడో నేత్రంలోంచి వచ్చాడు. అంటే దేవతలు తారకాసురుడని రావణాసురుడు ఎటువంటి వాడు, కంసుడు ఎటువంటి వాడు, అలాగే రాక్షసు అది తారకాసురుడని రాక్షసుడు ఉండేవాడు. ఆడు చాలా మందిని పీడించేవాడు ఆ తారకాసురుడు. ఆ తారకాసురుడు సంహార నిమిత్తం కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్యుడు అంటే స్కందుడు కార్తికేయుడు అరుముగా 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 అంటారు తమిళనాడు. తమిళనాడులో అందరూ ఏమంటారంటే కుమారస్వామిని అరుముగా 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 అంటే ఆడి ముఖములు కలవాడు. ఎన్ని ముఖములు కలవాడు? ఆడి ముఖ ఆడుగురు కుర్చీలు కలిపి ఆయన పెంచారు. అంటే ఆరు ముఖాలతో ఆరుగురు తల్లిని పాలు పాలు తాడారు. ఆరుగురు కుర్చీలు కలిసి సుబ్రహ్మణ్య స్వామిని పిలిచి ఆరు ముఖాలతో ఆరుగురు తల్లిని పాలు తాగాడు కాబట్టి ఆయనకు అరుముగ అరుముగ. అది సాంస్క్రిట్ అయితే తమిళ్లో అర్ముగం అర్ముగం అరుముగా అరుముగం ఉంటారు. సాంస్క్రిట్ అయితే షణ్ముఖుడు. సాంస్క్రిట్ అంటే షణ్ముఖుడు అని జ్ఞానగురు. ఏం గురువు? సుబ్రహ్మణ్య స్వామి జ్ఞానగురు. జ్ఞానగురు ఎక్కువ ఆయన జ్ఞాన భాగమే ఎక్కువ చెప్పారు. జ్ఞానగురు అంటే పురాణాల్లో ఏం చెప్తారంటే ఆయన తారకాసురుని సంహారం రావణాసురుని చంపడానికి రాముడు ఎలా వచ్చాడు, ఆ కంసుని ఆల్ని చంపడానికి తర్వాత కృష్ణుడు ఎలా భూమి మీద రాక్షస సంహారం చేయడానికి కృష్ణుడు ఎలా వచ్చాడు, తారకాసురుడని రాక్షసుని చంపడానికి సుబ్రహ్మణ్యుడు భూమి మీదకి వచ్చాడని ఆ పురాణం చెబుతుంది. కానీ అసలు ఉద్దేశం ఏంటంటే ఈ ద్వైతంలో ఉన్న మనుషులందరినీ అద్వైతంలోకి తీసుకురావడానికి వచ్చిన అవతారం. అది రహస్యం. అది బాహ్యంగా రాక్షస సంహారం. అది బాహ్యంగా అంటే ద్వైతం. మనం అందరం ద్వైతంలో ఉన్నాం. ద్వైతం వేరు అంటే దేవదబుద్ధిలో ఉన్నాం. ఈ దేవదబుద్ధిలో ఉన్న జీవకోటిని అవేద బుద్ధిలో ద్వైతంలో ఉన్న వాళ్ళని అద్వైతంలోకి అద్వైతంలోకి మృత్యుముఖానికి సిద్ధంగా ఉన్న మనల్ని అమృతత్వం పొందింపజేయటానికి వచ్చిన అవతారం సుబ్రహ్మణ్య స్వామి అవతారం. సుబ్రహ్మణ్యుడు. బ్రహ్మణ్యుడు ఏంటి? బ్రహ్మస్వరూపం ఉన్నది ఉన్నట్టుగా తెలిసిన వాడు బ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్యుడు అంటే బాగుగా తెలిసినవాడు. అంటే ఇంకేం సందేహం లేకుండా వస్తువు ఉన్నది అన్నట్టుగా గ్రహించిన వాడు సుబ్రహ్మణ్యుడు. బ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మస్వరూపం తెలిసిన వాడు. సుబ్రహ్మణ్యుడు అంటే ఆ తెలిసిందంటే చక్కగా స్పష్టంగా తెలిసినవాడు. అంటే వాడికి సుబ్రహ్మణ్యుడు అనే పేరు. వాడి పేరు ఏం పేరు? సుబ్రహ్మణ్యుడు అని పేరు. మెదక్ జిల్లాలో ఎక్కడో ఏదో ఒక జిల్లాలో నేను కలెక్టర్ గారు ఆ జిల్లా కలెక్టర్ గారు ఆ మీటింగ్ ప్రిసైడ్ చేశారు. ప్రిసైడ్ చేస్తే ఆయన పేరు సుబ్రహ్మణ్యుడు. ఆ కలెక్టర్ గారి పేరు సుబ్రహ్మణ్యుడు. ఆ జిల్లా ఆ టైంకి నేను రాత్రి పెట్టారు ఎప్పుడు ఆ మీటింగు ఏదో కాలేజీ మీటింగు ఆ జిల్లా కలెక్టర్ గారు ఆ సభకు మీటింగ్. ఆయన పేరు సుబ్రహ్మణ్యుడు. ఆయన పేరు సుబ్రహ్మణ్యుడు. అప్పుడు ఆయన చెప్పారంటే మీరు కూడా బ్రహ్మస్వరూపం తెలుసున్నాయనే సుబ్రహ్మణ్యుడు అంటే ఆయన పేరు సుబ్రహ్మణ్యుడు. ఆయన ఉపాసించే సుబ్రహ్మణ్యుడు. అంటే మీరు కూడా బ్రహ్మస్వరూపం బాగా తెలుసున్నాయనే అని మీటింగ్లో అన్నారు. ఎవరు కలెక్టర్ గారిని ఆయన ఏమన్నారంటే పేరు సుబ్రహ్మణ్యుడు అన్నది బ్రహ్మస్వరూపం ఏం తెలియదు నాకని చెప్పారు. పాప ఏదో చదువుకున్నానండి, చదువుకున్నాను కాబట్టి ఏదో ఉద్యోగం వచ్చింది, ఏదో ఐఏఎస్ చదివాను కాబట్టి కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నాను, బ్రహ్మస్వరూపం నాకేం తెలియదండి. పేరు బట్టి సుబ్రహ్మణ్యుడే పేరులో ఉంది కానీ లోపల వస్తువు నాకేం తెలియదని స్పష్టంగా చెప్పారు. లోపల నా దగ్గర పిండి ఏమి లేదు. బయటకు ఏదో ఉద్యోగం అలంకారం ఏ కానీ లోపల మటుకు నేను పేరు సుబ్రహ్మణ్యుడు కానీ లోపల బ్రహ్మస్వరూపం తెలిసిన వాడిని కాదని చెప్పారు. ఎప్పుడో సంఘటన అని అప్పుడు మెదక్ జిల్లా కలెక్టర్గా ఉన్నారు. ఇప్పుడు సంఘటన చెప్తున్నాను. అంచేతీన తమిళనాడులో వాళ్ళు ఆరు చోట్ల పూజిస్తారు ఎక్కువ సుబ్రహ్మణ్యుడు. తిరుత్తణి ఒకటి, తిరుత్తణి అది మెడ్రాస్కి దగ్గరగా ఉంది. అరుణాచలానికి దగ్గర, మెడ్రాస్కి దగ్గర తిరుత్తణి. పూర్వం మన ఆంధ్రాలో ఉండేది అది. మనం తమిళనాడులో విడిపోయినప్పుడు అది తమిళనాడుకి వెళ్ళదు తిరుత్తణి. తర్వాత ఏమో వాళ్ళకి ఆరు సెంట్రస్లు పూజిస్తారు. ఇంకెక్కడ తిరుచెందూరు. తిరుచెందూరు అనే కన్యాకుమారికి 3 గంటల ప్రయాణం సముద్రం ఉండడం. ఫుల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ సుబ్రహ్మణ్య అంటారు. అంటే విష్ణు యొక్క పూర్ణావతారం కృష్ణుడు అంటారు. అలాగే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా అక్కడ ఫుల్ మేనిఫెస్టేషన్. అంటే అక్కడ కార్తికేయుని చంపాడు. కార్తికేయుడు కదా, సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడు. కార్తికేయుడు అంటే కృత్తికులైన నక్షత్రాలు పెంచారు కాబట్టి అది కార్తికేయుడు అని ఆ పేరు వచ్చింది. తర్వాత అక్కడ తారకాసురుని తిరుచందూరులో చంపాడు. నీకు ఇప్పుడు కూడా తిరుచందూరు వెళ్ళి చేస్తే సముద్రంలో తిరుచందూరు పక్కనే అంటే సుబ్రహ్మణ్య స్వామి గుడి పక్కనే నీరు తేడాగా ఉంటుంది. సముద్రంలో నీరంతా ఒక రకంగా ఉంటుంది, ఆ తిరుచందూరులో సుబ్రహ్మణ్య స్వామి గుడి పక్కన నీరు సముద్రం నీరు ఒక రకంగా ఉంటుంది. అక్కడ తారకాసురుని సంహారం చేశాడు. అక్కడ ఎక్కడ తిరుచందూరులో. తర్వాత మధురలో రెండు ఉన్నాయి, సుబ్రహ్మణ్య స్వామి నిలయం ఉండి మధురాయిలో ఒక రెండు ఉన్నాయి. ఇలా వాళ్ళకి ఆరు సెంటర్స్ ఉన్నాయి. సరసంగా సుబ్రహ్మణ్య స్వామి భక్తులు ఏంటంటే ఈ ఆరు సెంటర్స్ తమిళనాడులో తిరుగుతారు. మనకు అన్నింటికంటే దగ్గరగా ఉన్న తిరుత్తడు, ఆంధ్రుడికి దగ్గరగా ఉన్న క్షేత్రం తిరుత్తడు. అంటే శాంతి సుబ్రహ్మణ్య స్వామి అంటారు అని తిరుత్తడులో ఉన్న అంటే అక్కడ ఉగ్రరూపం లేకుండా తిరుచందూరు అక్కడ రాక్షస సంహారం చేసి ఇక్కడ శాంతి ఇచ్చాడు అని ఇక్కడ తిరుత్తడు అంటే శాంతి సుబ్రహ్మణ్యుడు అని పిలుస్తారు. మన రాధాకృష్ణ గారి జన్మస్థలం కూడా తిరుత్తడు. మనకు రాష్ట్రపతి చేసిన రాధాకృష్ణ గారి నేటివ్ ప్లేస్ కూడా తిరుత్తడు. అది బాగా పెద్ద పట్టణవాసం కాదు, పల్లెటూరు కాదు, అది ఓ మాదిరి టౌన్. సామాన్యమైన టౌన్ అవటానికి మరీ పెద్ద టౌన్ కాదు, గ్రామం కాదు, తిరుత్తడు. అది సుబ్రహ్మణ్య స్వామి భక్తులు అందరూ కూడా అక్కడికి తిరుత్తడి వెళతారు, తిరుచందూరు వెళతారు, చాలా చోట్లకి వెళుతూ ఉంటారు. అయితే అది జ్ఞాన గురువు. అది ఏంటది జ్ఞాన గురువు. తర్వాత సాంప్రదాయంలో కుజదోషం ఉన్న వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే కుజదోషం తగ్గుతుందని ఒక సాంప్రదాయం, ఒక విశ్వాసం. అదేంటది ఒక విశ్వాసం. తర్వాత సుబ్రహ్మణ్యుడు శరవణ అనే తటాకంలో ఉద్భవించాడు. ఆ జ్ఞాన జ్యోతి శివుడు మూడో నేత్రం నుంచి వచ్చిన జ్ఞాన జ్యోతి శరవణ తటాకంలో పడి అక్కడేమో రూపం దాల్చింది. ఆ సుబ్రహ్మణ్య స్వామి శివుడు మూడో నేత్రం నుంచి రాలేదు, ఆ శరవణ తటాకంలో ఉంచి అతను రూపం దాల్చాడు. ఆ తటాకంలో ఆ రేతస్సు పడి ఆ జ్ఞానం తాలూకు రేతస్సు పడి తటాకం నుంచి సుబ్రహ్మణ్యుడు ఆరాధించాడు. ఆ తటాకం ఎవరంటే పార్వతీదేవి శరీరం. అది అది ఆ తటాకం ఏంటి పార్వతి అది అది ఆ తటాకము పేరు ఆ కొలను పేరు శరవణ. అది ఏంటది శరవణ తటాకం. అంటే శరవణ తటాకంలో అది పార్వతీదేవి శరీరం ఆ తటాకం అంటే చెరువు కొలము. అక్కడ రూపం దాల్చాడు కాబట్టి సుబ్రహ్మణ్యుడు అక్కడ రూపం దాల్చాడు కాబట్టి శరవణ అనే తటాకం నుంచి రూపం దాల్చాడు కాబట్టి ఆయన మంత్రం శరవణ భవ. అంటే శరవణ భవుడు అంటే శరవణం అనే తటాకంలోంచి ఉద్భవించాడు కాబట్టి శరవణ అనే తటాకం నుంచి ఉద్భవించే శరవణ భవుడు. ఇప్పుడు వాళ్ళు తమిళనాడు శరవణ భవ శరవణ భవ అంటే శరవణ భవ అంటే సుబ్రహ్మణ్య స్వామి మంత్రాల్లో అది ఒకటి. ఆ శరవణ తటాకం అనంటే పార్వతీదేవి దేహం, పార్వతీదేవి దేహం అంటే ఆయన సనత్కుమారుడు. మనకు చాందోగ్యోపనిషత్తులో సనత్కుమారుడు అని సనత్కుమారుడు బ్రహ్మదేవుడికి మానస పుత్రుడు, ఓ తల్లి గర్భంలోంచి రాలేదు. బ్రహ్మదేవుడు మానస పుత్రుడు. ఆ సనత్కుమారుడు ఎవరంటే బ్రహ్మదేవుడు మానస పుత్రుడు. బ్రహ్మదేవుడు మానస పుత్రుడు, ఆడి సనత్కుమారుడు. వాడు ఆత్మవిద్య చెప్పాడు ఆడికి. ఈ ప్రపంచంలో ఆత్మవిద్య తప్పించి ఆ సనత్కుమారుడికి ఆత్మజ్ఞానం తప్పించి ఇంకేమీ అక్కర్లేదు ఆడికి. ప్రపంచం అక్కర్లేదు, సమాజం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు అసలు. అడు ఇప్పుడు అందులో మనకు ఆత్మవిద్య కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశ్రయించాలి. మిగతా గొడవలు అన్నీ మనకు చెప్పడం. ఇప్పుడు మామూలుగా మన అనవసరం గొడవలు, లోకం గొడవలు, సమాజం ఈ సమాజాన్ని ఎలా ఉద్ధరించాలంటే, 10 మందికి ఎలా ఉపకారం చేయాలంటే ఈ గొడవలు ఏం చెప్పడం. స్పెషలిస్ట్ అందులో ఆత్మవిద్య కావాలంటే వాడి దగ్గరికి వెళ్ళటం. మిగతా విషయాలు కదా వాడి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. పెళ్ళిళ్ళు పేరెంటాలు ఈ గొడవలు అలా మిగతా గొడవ ప్రస్తావించడానికి వీలేదు. ఆయన దగ్గర దేవుళ్ళు గొడవ కూడా వేస్తనేవాడు. అది చైతన్యం తప్పించి ఆత్మ తిప్పి తప్పించి ఇంకే కూడా రెండు కూడా ప్రస్తావించడు. రెండు కూడా మన నోటంతా ప్రస్తావన వచ్చిందంటే ఎల్లు రమ్మంటాడు. వాడు సనత్ కుమారుడు. ఎవడాడు? సనత్ కుమారుడు. నారదుడు వాడిని ఆశ్రయించి మన ఆత్మీయుద్ధం నేర్చుకున్నాడు. ఎవడు? సనత్ కుమారుడిని ఆశ్రయించి. ఆ సనత్ కుమారుడు బ్రహ్మజ్ఞానం. అడిగి బ్రహ్మము చెప్పించాడు. లోకం ఉండదు అడిగి. చెట్టు లేదు, పుట్ట లేదు, లోకము లేదు, స్త్రీ లేదు. స్త్రీ పురుషుడికి భేదం తెలియదు అసలు. అది సనత్ కుమారుడు ఎటువంటి అంటే ఎవరు చూసినా ఆత్మగా చూస్తాడు. ఎవరు చూసినా ఆత్మగా చూస్తాడు. ఆయనే కదా మనం కూడా. ఆనందం కావాలంటే మనుషుల్లో రకరకాల మనుషులు ఉంటారు. రజగుణం మనుషులు ఉంటారు, తమోగుణం మనుషులు ఉంటారు, సత్వగుణం. నూటికి ఒక్కడే ఉంటాడు సత్వగుణం మనిషి. మిగతా 99 తమోగుణంలో ఉంటారు, రజగుణంలో ఉంటారు. వాళ్ళు ఏ గుణాలు ఉంటే మనకెందుకు? వాళ్ళే ఎదుటి మనుషులకి ఏ గుణాలు ఉంటే మనకెందుకు? వాళ్ళు మంచివాళ్ళైతే మనకెందుకు? చెడ్డవాళ్ళైతే మనకెందుకు? చైతన్యంలో, బ్రహ్మములో, ఆత్మలో ఆ స్వలోపులన్న అందములో, లోపలన్న సౌందర్యములో గుణాలు లేవు. అక్కడ మంచి లేదు, చెడ్డ లేదు, అలా ప్రకృతి లేదు అక్కడ. అంటే శుభ ఆడు సనత్ కుమార్ ఎలా చూస్తా అంటే మనకు చూసినా, మనుషుని చంపివ్వడానికి చూసినా, జంట్లుమేనకు చూసినా అందరినీ ఆత్మగానం చూస్తాడు. ఆత్మగా చూసి అందరినీ ఆత్మగానం చూస్తాడు కాబట్టి ఎప్పుడు ఆనందంలో ఉంటాడు. మనం మనిషి రకంగా చూసేవాళ్ళు మంచి వాళ్ళని చెడ్డవాళ్ళని విభజించేస్తాం. మనం విభజిస్తే ఒక మనిషిని చూస్తే సంతోషం వస్తుంది, ఒక మనిషిని చూస్తే మొట్టబుద్ధి వస్తుంది. రకరకాలుగా ఉంటాం మనుషులు, రకరకాలుగా ఉంటాం మన మనసు కూడా, రకరకాలుగా ఉంటుంది. చివరికి ఏంటంటే దుఃఖం తెచ్చిపెట్టుకుంటాం మనం. ఎవడైతే అందరినీ ఆత్మగా చూస్తున్నాడో వాడే ఆనందానికి వారసుడు అని సనత్ కుమారుడు. వాడు మిగతా సబ్జెక్ట్ ఎత్తనివ్వడం. వాడికి వాడి శివుడు పార్వతి ఒకసారి వాడిని దర్శన సనత్ కుమారుడు దగ్గరికి వెళ్ళారు. శివుడు పార్వతి ఆడ మహాజ్ఞాని. అది ఏదో ఒక సమాధి లేదు. అది ఏమంటాడు? చావు లేదు, చావు లేదు, చావు అబద్ధం, పుట్టికి అబద్ధం ఉంటాడు సనత్ కుమారుడు. ఆ శరీరం ఉంటే శరీరం నూటికి 100 రూపాయలు కల్పితం, కల్పితం పోవటం ఏంటంటాడు. అసలు శరీరం 100 రూపాయలు అబద్ధం, నీ అబద్ధానికి చచ్చిపోవటం ఏంటంటారు. నువ్వు సనత్ కుమారుడు ఏమైనా అంటే ఊరికే పుస్తకాలు పొద్దున్న మొదలు సాధించిన దాకా బట్టి పట్టేస్తే గుడి చుట్టూరు తిరిగితే నీకు జ్ఞానం రాదు. నువ్వు పుట్టావు అనుకుంటున్నావు. నువ్వు ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నోములు చేసినా, ఎన్ని ప్రాణాయామాలు చేసినా, ఎన్ని సజ్జన సాంగత్యాలు చేసినా నువ్వు పుట్టలేదన్న సంగతి నీకు తెలిసే వరకు నీకు మోక్షం రాదు, కోటి జన్మలు ఇచ్చిన రాదు అని చెప్పాడు. అది సనత్ కుమారుడు బోధ. మీరు చేయండి, 90 నోములు చేసుకోండి, 90 వ్రతాలు చేసుకోండి, 90 స్కూళ్ళు కట్టండి, 90 సత్రాలు కట్టుకోండి. మీరు ఏదైనా పుణ్యం చేస్తే పుణ్య ఫలితం వస్తుంది. అది అనుభవిస్తారు, కాలప్రవాహంలో కొట్టిపోతుంది. దానికి జ్ఞానానికి సంబంధం ఏంటంటాడు. ఈ సోషల్ వర్క్కి జ్ఞానానికి మీరు సోషల్ వర్క్ చేయండి, సోషల్ వర్క్ చేస్తే మీకు పుణ్యం వస్తుంది. అది అనుభవిస్తారు. ఒక కాలంలో స్కూలు కట్టారు, ఇంకో కాలంలో పుణ్యం వస్తుంది. అనుభవిస్తే పోతుంది, ఆ పుణ్యం పోతుంది. తర్వాత ఈ సుబ్బారాయుడు సుబ్బారాయుడు ఇలాగే ఉంటాడు. ఈ కర్మకాండకి జ్ఞానానికి సంబంధం ఏంటంటాడు. మీరు ఏదో నోవుల్లో ఇటు వల్ల పుణ్యాలు రావచ్చు, నోవుల్లో ఇటు వల్ల ఏదో గుడి చుట్టూ తిరగటం వల్ల, కొండల చుట్టూ తిరగటం వల్ల ఇలా జ్ఞానం రాదని చెప్పాడు. అలా మిగతా కూడా ప్రస్తావించనివ్వడం. మీరు ఏదో జపం చేయటం వల్ల రాదని చెప్పాడు. మీరు ఏది 90 చేయండి, అది నాకు అనవసరం. మీరు పుట్టామన్న సంగతి, మీరు పుట్టామని మీరు అనుకుంటా అంటే కోటి జన్మలు ఇస్తే మీకు మోక్షం రాదు అని చెప్పాడు. మీరు ఏ జన్మలు అయితే అసలు మనం పుట్టలేదన్న సంగతి మీకు అనుభవంలోకి వస్తుంది. అది మీ కడసారి జన్మ. అక్కడ మీకు మోక్షం వస్తుంది. ఈ లోపల మీకు మోక్షం ప్రస్తావం లేదన్నారు మీరు ఎంతటి వాళ్ళైనా. తర్వాత ఇంద్రియాలను ముబ్బుడిగా వాడుకోమన్నాడు. ఇప్పుడు కళ్ళు మూసేసుకుంటావు అనుకోని మొత్తానికి దారి కనపడదు. చెవులు మూసేసుకుంటే ఇంకా ఏది ఇంటికది అన్నం వడ్డించదంటే మీరు చెవులు మూసేసుకుంటే ఇంకా అన్నమే వడ్డిస్తారు. నోరు మూసేసుకుంటే మా అన్నం లోపలికి వెళ్ళదు. ఇంకా అన్నీ మూసేసి ఎక్కడ కూర్చుంటాం? నోరు మూసేసుకుని, కళ్ళు మూసేసుకుని, చెవులు మూసేసుకుని, మొత్తం అన్ని అవయవాలన్నీ మూసేసుకుని ఎక్కడికి అన్నాలు కూర్చోగలం? మూసేసుకుని కూర్చోవడానికి ఇష్టం, అలా అని ఎక్కువ వాడేయకుండా ఉబ్బుడిగా వాడుకోండి అన్నాడు సనత్ కుమార్. అలా ఉబ్బుడిగా వాడుకుంటే మీకు ఆత్మజ్ఞానం వస్తుంది, కానీ చంద్రతనంగా వాడుకుంటే మీకు పూర్వజన్మలో ఏదైనా సంపాదించిన పుణ్యం అంటే పోతున్నాం చెప్పాడు. మాకు ఇంద్రియాలు ఉన్నాయి, మా ఇష్టం వచ్చినట్టు వాడుకుంటామంటే కుదరదు. ఇప్పుడు ఈ ప్రపంచం మీకు కనిపిస్తుంది, ఎంతవరకు మీరు ప్రపంచాన్ని చూడాలి అంతవరకే, అదే పనిగా చూడకూడదు. తర్వాత చెవులు ఉన్నాయి, చెవులు మూసుకుంటే రోజు వెళ్ళవు. ఏ సబ్జెక్టు మీకు ఆత్మజ్ఞానం సబ్జెక్టు ఏది మీరు పొందాలో, ఏది జీవిత జయమో దాన్ని తప్పించి కూడా వినకూడదు అన్నాడు సనత్ కుమార్. అలా యూనివర్సల్ సహవాసాలు కూడా చేయొద్దు అన్నాడు. వాడికి ఇంకా చుట్టం పట్టడం లేదు సనత్ కుమార్. ఇంకా పెళ్లి అని చుట్టం అని ఏమి లేదు, అలా తయారయ్యాడు. ఇందులో స్పెషలిస్ట్ వాడు. ఏది ఆత్మజ్ఞానంతో అడిగితే సమానంగా ఎవడో చెప్పలేడు అంట. ఇది తప్పించి ఇంకో దూరం లేదు అడు. అంటే ఇంద్రియాలు మీ ఇష్టం, నోరు మూసి మొత్తం నోరు మూసేసుకుంటే ఎలా కూరుతున్నాయి, అంటే నోరు మూసేసుకుంటే లోపలికి అన్నం వెళ్ళాలి కదా. అంటే మీరు మీరు శరీరం నిలబెట్టుకోవడానికి శరీరం నిలబడాలి కదా, ఆ శరీరం నిలబెట్టడానికి సరిపడి మోతాదుకం తినాలి, కానీ నోరు ఉందని ఎక్కువ తినేస్తాను. కొంతమంది ఏదైనా తినేటప్పుడు ఇష్టంగా తినేప్పుడు నవలకన్నా మింగేస్తూ ఉంటారు. నోరు ఉందని మీ ఇష్టం వచ్చినట్టు తినేయకండి. ఇంద్రియాలని మీరు మామూలుగా డబ్బు కాడ కొంతమంది జాగ్రత్తగా ఉంటారు, చాలా ఒబ్బుడిగా వాడుకుంటారు. అలా మీ ఇంద్రియాలను కూడా ఒబ్బుడిగా వాడుకోవాలి, కానీ ఏదో కళ్ళు ఉన్నాయని సినిమాలకు వెళ్ళిపోయారు. రోజు సినిమాలు చూస్తా అంటే బొమ్మలాటలు చూస్తా అంటే కామం పెరుగుతుందని చెప్పాడు సనత్ కుమార్. మీరు మీ డబ్బు పెట్టి మీరు పాడైపోతారని చెప్పాడు. కొంతమంది టీవీలో కూడా సినిమాలు చూస్తూ ఉంటారు, ఈ టీవీలో సినిమాలు చూస్తానే మీకు కామక్రోధాలు పెరుగుతాయని చెప్పాడు. మీరు చూస్తే చూడండి సబ్జెక్ట్ ఇది. మీరు ఎండిన తాగుతారంటే సనత్ కుమార్ ఏం చేస్తారు సస్తారని చెబుతున్నాడు, అందుకంటే ఏం చెబుతాడు. మీరు ఎండిన తాగేస్తూ ఉంటారనుకో మీకు కోపం వచ్చి మిమ్మల్ని తాగొద్దని చెప్పడం సనత్ కుమార్ సస్తారని చెప్తాడు. సనత్ కుమార్ ఇంకోటి చెప్పాడు, ఏమని చెప్పాడంటే మంచి గుణాలు నేర్చుకోవడం కంటే చెడ్డ గుణాలు వదిలించుకోవడం కష్టం అని చెప్పాడు. మనం మంచి గుణం 10 రోజులు కష్టపడితే వస్తుంది, 10 సంవత్సరాలు కష్టపడ్డా చెడ్డ గుణం పోతుందని గ్యారంటీ లేదన్నాడు. మంచి గుణాలు సంపాదించడం కంటే చెడ్డ గుణాలు ఉన్న చెడ్డ గుణాలు వదిలించుకోవడం చాలా సాధన చేస్తాను కనుక. మీరు మీకే చెడ్డ గుణాలు ఉన్నాయి, ఇంకా చెడ్డ గుణాలతో సహవాసాలు చేస్తే ఎలా పోతాయి పోవు. ఆ బ్రహ్మజ్ఞుడి అగ్ని ఆ జ్ఞానాన్ని జ్ఞానాగ్ని ఉన్న చోట మీరు సహవాసం చేస్తే, అంటే సుబ్రహ్మణ్యుడు అంటే అగ్నిస్వరూపుడు, అక్కడ మీకు చెడ్డ గుణాలు కాలి బూడిదైపోవాలి. కానీ మీకు అవి మీరే చెడ్డవాడు అనుకోండి, మీకంటే చెడ్డవాడితో స్నేహాలు చేస్తే శుభ్రంగా ఆడు బూడిదైపోతారు, మురి బూడిదైపోతారు. ఇది రాసుకోండి. ఒక మంచి గుణాన్ని సాధన చేస్తూ సంవత్సరం అలవాటు చేసుకోవచ్చు, ఒక చెడ్డ గుణాన్ని ఉన్న చెడ్డ గుణాన్ని ఒకటి వదిలించుకోవాలంటే అది వదిలించుకుంటానని గ్యారంటీ లేదన్నాడు. అంత కష్టం అన్నాడు వదిలించుకో. ఇప్పుడు పేకాట ఉందనుకోండి, ఇది మానేద్దాం అన్నా ఇంకోటి చెయ్యి తక్కువ వచ్చి నేను తీసిపోతారు, ముగ్గురే ఉన్నాయని ఊకోడరు అన్నాడు. వీడికి అంతకుముందు పాపం పేకాట మానేద్దామని వీడికి ఉన్న ఆ వాసన ఉంది కదా లోపల, అది పిలిచేది వాడికి వెళ్ళిపోతాడు. నీకు అర్థమవుతుంది, ఆడుకో అందరినీ పిలవరాడు, ఆ వాసన నాడు పిలుస్తారు. మనం పేకాట ఆడకూడదని నిర్ణయించుకుంటాడు, కూర్చుంటాడు ఇంటికాడ, వాళ్ళకి 4 చేతులు ఎక్కేస్తే వీళ్ళు వస్తే గౌకుని ఆకర్షణ కలిగి వీడు కూడా వెళ్ళిపోతాడు. అయితే ఈ సనత్ కుమార్ చెప్పిన పాయింట్లు ఇది గొప్ప పాయింట్. ఒక మంచి గుణం సంపాదించడం తేలిక, ఒక చెడ్డ గుణం వదిలించుకోవడం తేలిక కాదు. మీరు అనుకున్న సాధన వల్ల అది పోదు, ఈశ్వర అనుగ్రహం రాకడం, అది మీరు తెలివితేటల వల్ల పోయేది. ప్రయత్నం చేయొచ్చు, మీ ప్రయత్నం వల్లే పోదు, మీ తెలివితేటల వల్లే పోదు. ఒకవేళ మీరు ప్రయత్నం చేసినా ఈశ్వర అనుగ్రహం రాకుండా గుణం మిమ్మల్ని విడిచిపెట్టదు అన్నాడు. తర్వాత ఇప్పుడు మనం లెక్క చేస్తాం అనుకోండి, గతం కూడా వదిలేమన్నాడు ఏడు సనత్ కుమార్. గతం వెళ్ళిపోయింది, చేయలో నీళ్ళు వెళ్ళిపోయిన పునరుంచుకోవడం కంటే కొత్త నీళ్ళు పెట్టుకో. మనం మేఘం ఎక్కువగా ఉందని చేయలో నీళ్ళు విడిచిపెట్టుకోవద్దని ఇక్కడ వర్షం కూడకపోతే ఇది పోతుంది అది పోతుంది. ఈ మధ్య ఎవడో 100 కోట్ల ఆదాయం వస్తుందని ఉన్నది పోగొట్టుకున్నాడు, అది రాలేదు. ఉన్న 10 కోట్లు పోయింది, 100 కోట్లు రాలేదు, ఉన్న 10 కోట్లు పోయింది. బాగా మేఘం పట్టింది అని చెరువులో నీరేది పెట్టుకుంటే కాదు, మేఘం పట్టింది కురవచ్చు కురవకపోవచ్చు, చెరువు నీరు ముందు పోతుంది. సనత్ కుమార్ ఇంకో మాట చెప్పాయంటే, ఇప్పుడు మీరు లెక్క చేస్తున్నారనుకోండి, లెక్క చేస్తంటే తెలియనివాడు కూడా లెక్క ఎలా చేయాలో తెలిసినవాడు కూడా కూడికి కానీ తీసివేత కానీ బంగారు బాగాహారం కానీ గుణకారం కానీ ఎక్కడైనా తప్పు వస్తే లెక్క తప్పు వచ్చేస్తుంది. లెక్క ఎలా చేయాలని విధానం తెలుసు మీకు. లెక్కలంటే ఇంతే కదా, గుణకారం తీసివేత బాగారం. అది చేసేటప్పుడు ఎక్కడైనా కూడికి కానీ తీసివేతలకు తప్పు వచ్చి మొత్తం లెక్క తప్పు వచ్చేది. అప్పుడు ఏం చేస్తాం లెక్క చేసేటప్పుడు మనం? అది తప్పు వచ్చినప్పుడు తప్పు వచ్చింది, తప్పు వచ్చింది, తప్పు వచ్చింది, ఏడుస్తూ కూర్చుంటారా? ఏడుస్తూ కూర్చోరు, దాన్ని కరెక్ట్ చేస్తారు. ఏం చేస్తారు? కరెక్ట్ చేస్తారు. కరెక్ట్ చేసి మళ్ళీ ఆన్సర్ తెప్పించుకోవడానికి చూస్తారు. అలాగే మీలో లోపాలు ఉంటే మాలో లోపం ఉంది, మాలో లోపం ఉంది, మాలో లోపం ఉంది, ఏడుస్తూ కూర్చోకుండా దాన్ని కరెక్ట్ చేసుకోమని చెప్పండి. ఎన్నాళ్ళు ఏడుస్తారు ఇలాగా? ఇప్పుడు మీరే లోపం లెక్కలు బాగా చేసేవాడు కూడా తప్పుతాడు ఒకసారి. ఏ ఆడికి లెక్క చేసే విధానం తెలిసినా కూడుకో తీసే తప్పు లెక్కంతా తప్పు వచ్చేస్తుంది. అలాగే మీరు ఏడుస్తూ కూర్చోద్దు, ఎక్కడైనా మీ బిహేవియర్లో పొరపాటు ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాం, రోడ్డు మీద వెళ్తాండి, ఎక్కడ కాలు జరుగుతుంది, కాలు జరిగితే కాలు జరిగిందని ఏడుస్తూ కూర్చుంటాం, కాలు వెనక్కి లాక్కుంటాం. అలాగే మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకుని మిమ్మల్ని సరి చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అని, ఇక్కడ సాధన చేయండి కానీ ఏడుస్తూ కూర్చోద్దని. వాట్ మేక్స్ యూ ఈట్ మై ఫ్రెండ్? ఎందుకు ఏడుస్తున్నారు మీరు? ఏడుస్తూ కూర్చో, దాన్ని సరి చేసుకోండి. ఇప్పుడు మీకు ఎవరికైనా 10 రూపాయలు రుణం ఉందనుకోండి, అది రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఏడుస్తూ కూర్చోవడం కదా, ఇది సాగా పంట దాడా పంట తీర్చడానికి. ఈ సాధన కూడా అంతేను, అంటే సాధన ఏమి లేదు, మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, మిమ్మల్ని మీరు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, మీరు మిమ్మల్ని నిదానంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఇప్పుడు ఉదాహరణకి మనుషుల్లో సహనం తక్కువ, మాట అంటే మాట అప్పు చెప్పేస్తూ ఉంటాను. ఇప్పుడు అత్తగారు ఏదైనా పొరపాటు మాట అన్నా కోడలు అప్పగించేస్తుంది తిరిగి. ఏదో పెద్దవాడు మనకెందుకు వయసుని బట్టి అన్నారు, మాటకు మాట అందించేస్తారు. దానికి కారణం ఏంటంటే సహనం లేకపోవడం. అదే మీరు అస్తమానం ఇతరులు వంక చూడొద్దు, అది ఎవరు వంక చూడొద్దు, మీ వంక మీరు చూసుకోండి అని సనత్ కుమారుడు చెప్పింది. ఎన్నాళ్ళు చూస్తారు ఇతరులు వంక? అది కానీ ఇతరులు వంక మీరు ఎన్నాళ్ళు చూస్తారు? మీకు పని పాటు లేదనుక, ఈ జనాన్ని వేసుకుని కూర్చుంటారు రాజకీయ నాయకుల్లాగా. రాజకీయ నాయకులు మీటింగ్ వెళ్తే మీకు రజోగుణం పెరిగిపోతుందని చెప్పాడు. ఇప్పుడు నిప్పు మీద చేయిస్తే ఏమవుతుంది? కరెక్ట్ కదా, స్వభావం అది. మీరు ఏ రాజకీయ వాళ్ళు ఒకరు తిట్టుకోవడం పని, వాళ్ళు వాళ్ళు చెడ్డవాళ్ళు మేము మంచివాళ్ళని చెప్తారు, అంతకంటే రాజకీయ నాయకులు అంటే ఏమి లేదు. రాజకీయం అంటే 100 మందికి ఉపకారం చేయటం, మంచి చేయటం రాజకీయం. అది మర్చిపోయారు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళు తిట్టుకుంటారా, వీళ్ళు తిట్టుకుంటారా, ఇంతగా ఆ రాజకీయంలో మీటింగ్ సారాంశం ఏంటంటే వాళ్ళు చెడ్డవాళ్ళు మేము మంచివాళ్ళని చెప్తారు, ఆత్మస్థుతి పరానంద. సనత్ కుమార్ ఏం చెప్పారంటే, మీరు రజోగుణం ఉన్న వాళ్ళు మీటింగ్కి వెళ్తే, ఈ అంటే ఉదాహరణకు రాజకీయ నాయకులు మీటింగ్కి వెళ్తే మీకు వచ్చేది ఏంటి, రజోగుణం పెరుగుతుంది, 100 సత్వగుణం ఉంటే అది ఖర్చు అయిపోతుందని చెప్పాడు. మీరు సొంతంగా సంపాదించుకుంది. ఈ రాజకీయ నాయకులు కూడా తిరిగి వాళ్ళు 110 మంది బాగుపడే వాళ్ళు ఉన్నారు, తెలివితేటలు కానీ ఉపయోగించి 90 మంది పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. ఆయన ఆ కూడా మనకెందుకు సనత్ కుమారుడు చెప్పింది, మీకు సాధనకు సంబంధించినంతవరకు రజగుణం వచ్చేస్తున్నారు చెప్పాడు. మీరు రజగుణం రాజకీయ నాయకులతో స్నేహం చేసి రాజకీయ నాయకులు ఉపన్యాసాలు చెప్తే అక్కడికి వెళ్ళి కూర్చుంటే అది ఏ పార్టీ అయినా సరే నీకు తప్పనిసరిగా రజగుణం వస్తున్నారు చెప్పాడు. అంటే మనుషులు కనిపిస్తున్నారు, ఎంతమందితో స్నేహం చేస్తారు మీరు? దారిపోయేటతో స్నేహం చేస్తే బాడైపోతారు. అయితే మీరు ఆ లొంక ఈ లొంక చూస్తారని మీ వంక మీరు చూసుకోండి. చూసుకోకేందుకు మీరు ఎక్కడ కూడి ఎక్కడ తేడా వచ్చిందో, కూడికి ఎక్కడ తేడా వచ్చిందో తీసుకెళ్ళగలిగితే మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. ఇతరులు కాదు మిమ్మల్ని మీరు సరి చేసుకుంటే, మీ మనసును మీరు పవిత్రం చేసుకుంటే మీరు బాగుపడితే, మీరు బాగుపడితే అప్పుడు మీకు మోక్ష ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఇతరుల వల్ల మీకేమి రాదు, ఇతరుల వల్ల ఏమొస్తుంది ఏమి రాదు, మీకు అలా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత మీ మీద ఎవరైనా ఎక్కువ ఆధారపడిపోతున్నారు కూడా, జారిపడిపోతున్నారు అనుకోండి, అలా అది ఎప్పుడు అలా జారిపడి అవ్వకండి, వాళ్ళ కాలమే వాళ్ళు బతికిలో నేర్పడాలి. నేను వీళ్ళందరినీ ఉద్ధరిస్తున్నాను, వీళ్ళందరినీ 2 రూపాయలు బియ్యం ఇచ్చేస్తాను, వీళ్ళకి అందరూ 5 రూపాయలు బియ్యం ఇచ్చేస్తాను. ఈ మధ్య రైతులే పిచ్చోళ్ళు, ఓ పక్కన వ్యవసాయం పోలేదు, వాళ్ళు ఏదో 5 వేలు ఇస్తున్నారు, ఆ బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు. తిరిగితే తిరగ వచ్చి ఇక్కడ 4 ఎకరాలు నష్టం వచ్చినా ఆ 5 వేల కోసం బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు. ఇక 4 ఎకరాలు పోతాయంటే వాళ్ళకి బాధ లేదు, 5 వేలు రావడం కోసం సంతోషిస్తున్నారు. అది 5 వేలు ఎందుకు ఇస్తున్నారంటే మీ ఓట్లు అందరూ వేయటానికి అది ఒక లంచం, 5 వేలు ఒక లంచం కదా ఇవ్వటం. అంటే లంచం అని పేరు చెప్పకుండా మీకు ఉపకారం, మీకు ఏదో సహాయం చేస్తున్నాం, రైతులు మీ పొలాలు పోయినాడు. అయితే మీకు రజోగుణం పెరిగే చోటుకి వెళ్ళొద్దు. ముఖమాటాలకెళ్తే జ్ఞానం ఎలా వస్తున్నట్టు, ఎవరు సంస్కృమారు ముఖమాటాలకు వెళ్ళొద్దు. రజో తమోగుణం పెరిగి వాడి చోటి, తమోగుణం ఏ ప్రాంతానికి వెళ్తే మీకు తమోగుణం పెరుగుతుందో, ఏ ప్రాంతానికి వెళ్తే మీకు రజోగుణం పెరుగుతుందో, ఆ స్నేహాలు అక్కడ ఆఫ్ చేయండి. మీరు అది ఆఫ్ చేయకుండా సాధన చేసినా ఏమీ ప్రయోజనం లేదు. చిల్లులు కుండలో, చిల్లులు బిందులో నీళ్లు పోసినట్టు అవుతున్నారు. బిందిరిండా చెల్లు పైన నీళ్లు పోసేస్తా ఉంటారు, చెల్లంతా బయటకు వెళ్ళిపోతుంది. అలా రజగుణం వాళ్ళతో తమగుణంతో స్నేహం చేసి మీరు జపం చేసి ధ్యానం చేసినది నిలబడదు, ఆ చెల్లంతా బయటకు వెళ్ళిపోతున్నారు. ఉదయంలో ఆత్మలో ఐక్యం అవుతాయి కానీ, లేకపోతే మీరు ఉదయంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసినా ఇంద్రియాలు మిమ్మల్ని బయటకు లాక్కొచ్చేస్తూ ఉంటారు. ఉండదు, మనసులకు ఉండదు, ఏదో ఇంద్రియం బయటకు లాక్కొచ్చేస్తాం. అంటే ఇంద్రియాలు ఎక్కువ ఉపయోగించుకోకండి, ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఎంతవరకు అవసరం అంతవరకు ఉపయోగించుకోండి, అతిగా ఉపయోగించు. అతిగా ఉపయోగిస్తే మీరు ఆత్మజ్ఞానానికి ఫిట్ కారు. మిస్టేక్స్ ఉంటే అది కరెక్ట్ చేసుకోండి, ఏడుస్తే కూర్చో. ఆడు బ్రహ్మజ్ఞానం, ఎవడు అనంత కుమారుడు, మహాజ్ఞానం. మహాజ్ఞానం అంటే మామూలుగా ఏగల్లా కానీ చెప్పి మెటాల్ మీద వాళ్ళు కానీ చెప్పి ఎంత మీద, ఇప్పుడు ఏగలు ఏం చేస్తాయి, కొంతమంది కొంతసేపు ఎంత మీద వాళ్తాయి, మన ఇంట్లో మిఠాయి వండుకుంటూ వచ్చి మిఠాయి మీద వాళ్తాయి. అది ఏగల్ లాంటి వాడు కదా, అసలు మిఠాయిని ఇరిచిపెట్టడు రాడు సంగతి. ద్వితీయుడై దాడికి మిమ్మల్ని చూసిన ఆత్మ కింద చూస్తాడు. వాడికి వాడివే పడింది శివుడికి, వాడు మన కొడుకు కింద, మన కుమారుడి కింద పుడితే ఎంత గొప్పగా ఉంటుంది. లేకపోతే శివుడే గొప్పవాడు అనుకుంటే, సనత్ కుమారుడు నా కుమారుడిగా జన్మిస్తే నాకు ఇంకేం కావాలనుకున్నాడు శివుడు. ఎంత శివుడికి వ్యామోహం కలిగింది ఆడి మీద. వ్యామోహం కలిసి శివుడు పార్వతి వెళ్ళారు ఆడి దగ్గరికి. ఆడికి శివుడు అక్కర్లేదు, విష్ణువు అక్కర్లేదు, కృష్ణుడు అక్కర్లేదు, ఇంకోటి అక్కడ ఏది అక్కడ శివుడు దేవతలు కూడా ఆడికి అక్కర్లేదు. మనం ఏదో శివుడిని ఆరాధిస్తున్నాం, విష్ణు ఆడికి అసలు బ్రహ్మము తప్పించేయలేదు. ఆ దేవతలను పట్టించుకోడు, అసలు ఉన్నది ఒకటే. అందులో కూరికిపోయి ఉంటాడు, అందరూ ఈదురాడుతూ ఉంటాడు, అందులోనే ఈదురాడుతుంటాడు. విష్ణువు అక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు, సృష్టి అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు ఆడు. ఇప్పుడు శివుడు వచ్చాడనుకోండి, లేదా మహావిష్ణువు వచ్చాడనుకోని మనం లభిస్తాం, పాదాలకు నమస్కారం పెడతాం, ఏదో అర్చన చేస్తాం, ఏదో ఒకటి చేస్తాం. ఆడికి ఏం అక్కర్లేదు ఆడు. శివుడు పార్వతి వెళ్ళారు అడుగు, శివుడు పార్వతి వెళ్తే ఆ వెళ్ళాలి పట్టించుకుంటారు కదా. మనకి శివుడు పార్వతి కానీ ఆడికి మనకంటే ఏ పెద్ద కోరికలు ఉంటాయి, ఏ శివుడిని పట్టుకుని కోరిక నెరవేర్చుకుందాం అనుకుంటాం. మనకి ఏదో గవర్నర్ గారని, మంత్రిని, కలెక్టర్ గారని వాడికి ఆ సృష్టి, అది సృష్టి లేని వాడికి శివుడు ఏంటి పార్వతి ఏంటి ఆడికి. వీళ్ళు వెళ్తే పట్టించుకోవడాలి ఏమి, అసలు ఎవరిని శివుడిని పార్వతి పట్టించుకోవడానికి
అంతా బ్రహ్మమే, అందులో ఒక భాగం ఉంది. అది కేవలం కోరిక ఉంటే కదా పట్టించుకోవడానికి. పాపే ఆడేవాడు ఇది వరకు మనకు ముఖ్యమంత్రి చేశారు, అతని పేరు ఎవరో అందులో. ఆడు బిలికలు అంటానని పెద్ద బిలికలు అంటాను కదా, ఎవడాడు అమెరికాలో ధనవంతులు ఉన్నారు విక్రమంతుడు. అది బాగా ఎప్పుడైతే వాళ్ళు హైదరాబాద్ వస్తే వాడు చుట్టూరు తిరిగేసి వాడు ఆ ముఖ్యమంత్రి ఎవడు ఇదివరకు ఆ చంద్రబాబు నాయుడు. వాళ్ళు పదింటికి వెళ్ళిపోవడానికి అమెరికా వెళ్ళిపోవడానికి హైదరాబాద్ మహారాష్ట్ర పదింటికి వెళ్తామంటే పదింటికి వెళ్తామంటే అంటే 8 గంటలకు వెళ్ళాడు కూర్చో. వీడు ముఖ్యమంత్రి ఎంత చేస్తాడు పదవి అంటే ఏదైనా ఏదైనా డబ్బు అడిగి ఏదైనా కొంచెం రాష్ట్రానికి ఏదైనా డబ్బు ఇస్తాడేమో ఏదో రాసి రాష్ట్రంలో చదువుకున్నాడు కదా ఏంటి పాప పదమంది ఈ డబ్బు ఉన్న చుట్టూ తిరుగుతారు చివరి కాళ్ళు ఇచ్చింది రే చచ్చి వీళ్ళకి చదవటం మీరు వంట ఉండే వాళ్ళకి వాళ్ళ రోజుకి నూటాభై 100 పుచ్చుకుంటారు వంట ఉండదు. మనం వాళ్ళ రోజు 100 ఇస్తే డబ్బు వాళ్ళు ఇంటికి వెళ్తే 50 రూపాయలు ఇస్తారు. వీళ్ళేమనుకుంటారంటే వంటలు పాపం 200 ఇచ్చేసి ఉంటారు. వాళ్ళు 200 ఇచ్చేస్తారేమో బేర పడకుండా వెళ్ళిపోతారు. మనంటి వాళ్ళు బేర పడతారు, అంత పెద్దోళ్ళకి బేర పడితే 50 రూపాయలు జేబులో పెట్టి వెళ్ళమంటారు. ఇదో పిచ్చ. డబ్బు ఉన్న వాళ్ళందరూ మనకు ఉపకారం చేస్తారని కూడా ఇదో పిచ్చలు పిచ్చకూడదు. ఇది ఎవడో ఉపకారం చేయదు. ఆళ్ళే డబ్బు చేయాలకు ఆళ్ళే ఇస్తాడే మీకు నాకు ఏ ఉపకారం చేస్తారు. డబ్బు ఉన్న వాళ్ళు 100 కోట్లు ఉన్నాడు సరిపోవడం ఇంకేస్తాను సార్ ఎలా వస్తాను సార్ వాళ్ళు బ్యాంకులు చుట్టూ తిరిగి వాళ్ళు చుట్టూ తిరిగి మీకు నాకు ఆడు 100 కోట్లు ఆడికి సార్ అప్పుడు మీకు నాకు ఉపకారం చేస్తాడు. ఏదో ఊరి పడిపోతున్నాం వాళ్ళు తిరుగుతాను. చివరికి వీడికి ఆకలి జరుగుతుంది చెమట మిగిలిపి వాళ్ళు వెనకాల తిరిగి సంతస్కుమారుడికి డబ్బు ఉన్నాడు లేనాడు అది దేవుడే. దేవుడిని పట్టించి కూడా శివుడు పార్వతి అది మన సృష్టికి జగత్తుకి పితా మాట అంటున్నారు కదా అడంత వాళ్ళు ఏం పట్టించుకో. ఇప్పుడికో కళ్ళు చెరిచేలా చూశాడు ఎవరు ఎవరైనా పార్వతి పార్వతి పరమేశ్వరులు అయితే లేకలైతే దాన్ని గౌరవించలేదు లేకలేదు ఎలా కూర్చాలో చూశాడు. గౌరవించాలి గౌరవించుకోవడం ద్వితీయం లేదు అసలు ఆయన అంటే అది నిర్లక్ష్యం కాదు అసలు ద్వితీయం లేదు అని. కానీ ఆడే ఈ శివుడు అన్నాడు ఏదో పలకరించాలి కదా ఆడు మన పలకరించకపోతే ఆడు పలకరించరా లేడు అని అబ్బాయి నీకు ఏం కావాలో కోరుకోవాలి ఎవరు శివుడు మరి ఏదో పలకరా అని ఏదో రేపాలి కదా అని ఏదో రేపు నీకేం కావాలో కోరుకో అబ్బాయి అన్నాడు. అది ఎప్పుడు కుమారుని కింద ఉంటాడు పేరే సనత్ కుమార్ అది ఇప్పుడు కుమారుడే. మీరు ఎప్పుడెళ్ళి చూసినా ఇప్పుడు ఉన్నానికి ఇంకో 100 సంవత్సరాలకు వెళ్ళినా 16వ సంవత్సరంలో వయసు ఉన్నట్టే ఉంటాడు. ఆడి శరీరం కూడా అంత అంటే వాడు కుమారుడు గారి పేరెంట్స్ ఆడికి ఏంటి ఎప్పుడు కుమారుడు గారే ఉంటాడు. వీడు ఏదో కలిపి నీకేం కావాలో కోరిక అంటే ఏదో కోరేసుకుంటాడు. ఆడ నాకు కోరిక లేదే నాకు కోరి వీడు శివుడు పార్వతీ పరమేశ్వరుడు గ్రహించాడు. గ్రహించి నాకు కోరిక లేదు మీరు నన్ను కోరుకోమంటున్నారు ఆ కోరికని మీరు నన్ను కోరుకోండి మీకు ఇస్తాను నా శివుడు వాడు సంవత్సరం ఏముండి అంటాడు. మీరు నేను కోరుకోవటం ఏంటి నేను మీరు నన్ను కోరుకు మీరు నాకేమిటండి నేనే మీకు ఇస్తాను మీరు కోరుకోండి అన్నాడు. అస్తాయి అంటే ఇప్పుడు అవకాశం దొరికింది ఎవడికి శివుడికి దొరికింది. అయితే నా కుమారుడిగా జన్మించాను ఏమన్నాడు నా కుమారుడిగా జన్మించే కుమారుడిగా జన్మించమంటే మామూలుగా పుట్టిన అని చెప్పాడు నాకు అగౌరవం అది. మామూలుగా తల్లి గర్భంలో ప్రవేశించి పుట్టడం ఇలా పుట్టినా అని చెప్పాడు. నువ్వు బోధనా కాబట్టి పుట్టాను అలా పుట్టినావు అని చెప్పాడు. అలా పుట్టినని చెప్తే ఆడప్పుడు శివుడు 3వ నేత్రంలోంచి వచ్చాడు. శివుడు 3వ నేత్రంలోంచి వస్తే మరి ఇది అప్పుడు పార్వతీదేవి తటాక రూపంలో వెలిసింది. ఆ నేత్రం నుంచి వచ్చే జ్ఞానాగ్ని ఆ తటాకంలో పడి రూపం దాల్చింది కాబట్టి అప్పుడు శివుడు సంతృప్తి పడ్డాడు పార్వతీదేవి సంతృప్తి పడింది. అంటే వాడు 3వ నేత్రం జ్ఞాననేత్రం జ్ఞాన గురువు. వాడు ఏం గురువు అంటే శివుడు 3వ నేత్రం జ్ఞానం అందులోంచి బయటకు వచ్చాడు. అందులోంచి వాడు వాడు అందులోంచి బయటకు వచ్చాడు సమస్త కుమారుడు. వాడు ఎప్పుడూ కుమారుడే, వాడు ఎప్పుడూ కుమారు. వాడు చాలా ఎందుకు ఇంత గొడవ, మీకు ఎందుకు చెబుతున్నాను? ఆ శివుడు ఆ సనత్ కుమారుడే. ఆ చాంద్రోగ్య ఆడు బ్రహ్మ మానస పుత్రుడు, ఆడు చాంద్రోగ్య ఉపనిషత్తులో వస్తాడు. ఆ సనత్ కుమారుడే సుబ్రహ్మణ్య స్వామి. ఆ సనత్ కుమారుడే శివుడు మూఢనాథుల నుంచి సుబ్రహ్మణ్య స్వామిని అవతరించాడు. మన అందరం పూజించే సుబ్రహ్మణ్య స్వామి సనత్ కుమారుడు 60 సుబ్రహ్మణ్యుడిగా వచ్చాడు అనమాట. దేనికి వచ్చాడు? బయటికి చూస్తే తారకాసుర సంహారం, బయటకు చూస్తే తారకాసుర సంహారం. వాడేది లోపల మన అజ్ఞానంలోంచి వాడు ఏమంటాడంటే, మీరు బయటకు వెళ్ళాక రోడ్లంతా దొర్లేసి మీరు కుడి చేస్తే ఆ పని చేసి, ఎడమ చేస్తే ఈ పని చేస్తే ఆ పని చేసి, చెరువులు తవ్వేం చేసి అయితే చేస్తే తవ్వండి, మీకు డబ్బులు ఉంటే తవ్వుకోండి, చెరువులు తవ్వుకోండి, కాలువలు తవ్వుకోండి, అదే రోడ్డు మీద దొర్లేస్తే జ్ఞానం వస్తుంది తెచ్చేవాళ్ళు. కావడం మీకున్న అజ్ఞానం ఆత్మజ్ఞానం లేకుండా తగ్గదు. బిల్డింగ్లు కట్టిందో నువ్వు మీ లోపల ఉన్న జ్ఞానమనే, మీ లోపల మీకు ఎన్నో కోట్ల జన్మల నుంచి వస్తున్న మీకున్న అజ్ఞానం సత్యజ్ఞానం లేకుండా, అంటే మామూలుగా మన సైన్స్ కూడా అసత్యం అని చెప్పింది. నీ మనసు ఎంత నిజమో మనం నేర్చుకున్న సైన్స్ కూడా అంతేనండి. ఒక బ్రహ్మజ్ఞానం తప్పించి ఆత్మజ్ఞానం తప్పించి ఏది సత్యజ్ఞానం కాదు. అయితే నీకున్న అజ్ఞానం ఎలా పోతుంది? ఆత్మజ్ఞానం సంపాదిస్తే పోతుంది. అందుకని ఏదో ఆ పని చేశాను, ఇక్కడ ఆ పని చేశాను, ఇక్కడ గుడి కట్టించాను, ఇక్కడ కాలం తప్పించాను, ఇక్కడ పూజ చేశాను, ఇక్కడ పూజ చేశాను, అది చేశాను, ఇది చేశానంటే నువ్వు ఉపవాసాలు ఉండవు. ఉపవాసాలు ఉంటే కొన్ని దేహానికి ఆరోగ్యానికి మంచిది. అంటే దానివల్ల నీకు బ్రహ్మజ్ఞానం మొత్తం మీద నీలో నీ లోపల అజ్ఞానం జ్ఞానం లేకుండా దహించబడదు. నువ్వు రోడ్డు మీద దొరికితే దహించబడదు, గుడి చుట్టూరు తిరిగితే దహించదు, గుడి చుట్టూరు తిరిగితే తిరుగు, నీ కాళ్ళు ఉన్నాయి కాబట్టి తిరుగు మంచిది. అంత మాత్రంగా అజ్ఞానం నశించి, జ్ఞానం లేకుండా నీ లోపల ఉన్న అజ్ఞానం నశించే అవకాశం. ఇప్పుడు లోకంలో అందరూ ఏమన్నారంటే డబ్బు ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటారు. ఎవడైతే డబ్బు సంపాదించాడో వాళ్ళు కొంచెం గొప్పవాళ్ళు అనుకుంటాం మనం. అది సనత్ కుమారుడు అంగీకరించలేదు. కాదు, ఎవడైతే బాగా చదువుకున్నారో వాళ్ళని కూడా గొప్పవాళ్ళు అనుకుంటారు. సనత్ కుమారుడు ఏమన్నాడంటే, వీళ్ళందరికంటే మహాత్ముడు ఎవడంటే క్రమశిక్షణ కలవాడు. క్రమశిక్షణ లేనప్పుడు నీకు చదువు అనవసరం, నీకు డబ్బు అనవసరం. పైగా క్రమశిక్షణ లేని వాడి దగ్గర డబ్బు, క్రమశిక్షణ లేని వాడు చదువు, వాడి వాడి పక్కన అయిపోవడానికి ఉపయోగపడదు. నువ్వు నీ డబ్బు వల్ల మనస్సు ఇంద్రియాలు అది పులోకి రావు, నువ్వు చదువుకున్న చదువు వల్ల మనస్సు ఇంద్రియాలు అది పులోకి రావు, క్రమశిక్షణ వల్ల మనస్సు ఇంద్రియాలు అదుపులోకి వస్తాయి. నిన్ను క్రమ నీకున్న డిసిప్లిన్ను, నీకున్న క్రమశిక్షణ నీ ఇంద్రియాలను అదుపులోకి తీసుకొస్తాయి, నీ మనసును అదుపులోకి తీసుకొస్తాయి. డబ్బు తీసుకురాదు, చదువు తీసుకురాదు. పైగా అట్ల వల్ల నీకు గర్వం కలగవచ్చు. క్రమశిక్షణ వల్ల ముందు బేసిక్గా నీకు ఆత్మజ్ఞానం సంపాదించాలంటే క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ వల్ల నీకు ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది, మనో నిగ్రహం ఏర్పడుతుంది, అది ఆత్మజ్ఞానానికి సహాయపడుతుంది. కానీ నీకు డబ్బు ఉండొచ్చు లేకపోవచ్చు, చదువు ఉండొచ్చు చదువు లేకపోవచ్చు, ఆ రెండు ఉన్నా లేకపోయినా క్రమశిక్షణ ఐరన్ డిసిప్లిన్. ఆ క్రమశిక్షణ వల్ల నీకు ఆత్మజ్ఞానానికి పునాది పడదు. డబ్బుకి జ్ఞానానికి సంబంధం, చదువుకి జ్ఞానానికి సంబంధం లేదు. అది ప్రహ్లాదుడు చెప్పాడు కదా, వాళ్ళ ఫాదర్ తోటి చదువు వల్ల నువ్వు చావులేని చదువు వల్ల భాగవతం అంటే. ఇప్పుడు సనత్ కుమారుడు గురించి ఎందుకు, ఆడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చాడు, ఆడే సుబ్రహ్మణ్యుడిగా అవతరించాడు. ఆ సుబ్రహ్మణ్యుడి ఈ రోజున షష్ఠీ తిథి రోజునే ఆరాధిస్తారు, ఆరాధించాలని అనుగ్రహాన్ని అడుగుతారు, ఆరాధిస్తారు, ఆరాధిస్తే ఆయన అనుగ్రహాన్ని అడుగుతారు. ఏమి అడగకుండుంటేనే మంచి సనత్ కుమారుడు, ఏమి అడగ ఏమి ఆయన గుహుడు. సనత్ కుమారుడు ఎవరు, సుబ్రహ్మణ్యుడు ఎవరు, గుహుడు. స్వామి అంటే ఆయనకే చరిత్ర. స్వామి అనే పదం సుబ్రహ్మణ్య స్వామికే చరిత్ర, మిగతా దేవుళ్ళకి అలంకారంగా అన్నా ఆ స్వామి అనే శబ్దం సుబ్రహ్మణ్యుడికే చరిత్ర. స్వామి అంటే సొత్తి గలవాడు అది. మా అందరిలోనూ ఉదయంగా గుహలో ఉన్నవాడు అంతర్యామగా ఉన్నాడు స్వామి అంటే. వాడు ఏమన్నా అంటే మీ అందరి మనసుల్లో ఏముందో, మీ అందరి హృదయంలో ఏముందో వాడికి తెలుస్తూ ఉంటాడు. పరలోపల పరమాత్మ రూపంలో ఉన్నాడు అది. ఆ పరమాత్మ మీ అందరి మనసులో ఏముందో తెలుసు, మీకు ఏం కావాలో తెలుసు. ఇంక అడగటం ఇంకా పెచ్చోళ్ళు అంటాడు, ఇంక అడగటం కడగటం ఎత్తికన్నాడు. మీకంటే మీ గురించి ఆయనకి బాగా తెలుసు. అది అడగటం కడగటం ఇలా నేర్చుకుంటే అడగటం అలవాటు అయిపోతుందంటే నువ్వు నోరు ఊరుకోదు. ఈ నోరు ఉరికి అలా పడి ఉండదు. మీకు ఏమి, మీకు అంతర్యామిగా ఉన్న ఈశ్వరుడికి మీకేది కావాలో తెలుసు కదా. మీకు అంతర్యామిగా ఉన్నాడు కదా, ఎక్కడో మీ హృదయ గుహలో ఉన్నాడు కదా, మీకు అంతర్యామిగా ఉన్నాడు కదా. వాణ్ణి అది కావాలి, మీకేది కావాలో తెలియనంత అమాయకుడే వాడు. మీకేది ఏది కావాలో తెలియకపోతే వాడు సర్వజ్ఞుడు ఎలా అవుతాడు, సర్వశక్తివంతుడు ఎలా అవుతాడు, అంతర్యామి ఎలా అవుతాడు? అడగటాలు అనవసరం అన్నాడు సనత్కుమార్. ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. అది ఎప్పుడు జరగాలో మీకు ఆ కోరిక కూడా, మీకు ఇప్పుడు మీరు ఏదో కోరిక అడుగుతున్నారు, ఇప్పుడు ఇప్పుడు తొందరగా ఇచ్చేస్తే మీరు పాడైపోతారు. అంటే మీరు పక్వానికి వస్తేనే కానీ ఆ కోరిక మీకు నెరవేరేలా చేయడు. ఒకవేళ అడిగిన ఆయనకి సనత్కుమారికి అలా కోరిక ఉంటే కదా నెరవేరే సమయం. దేహం లేని వాడికి, లోకం లేని వాడికి ఇంకా కోరిక ఏంటి? అసలు చాలేదని అంటున్నాడు. శరీరం కల్పితం, శరీరం నూటికి 100 రూపాయలు కల్పితం. ఆ కల్పితమైన శరీరం చచ్చిపోతుంది. ఇది అంత శరీరం ఎంత కల్పితమో ఆ శరీరం చచ్చిపోవడం కూడా అంతే అబద్ధం అని చెప్పాడు. శరీరం ఎంత కల్పితమో ఆ శరీరం చనిపోవడం కూడా అంతే కల్పితం. అది 100 రూపాయలు అసత్యం. అంటే మీరు జ్ఞాన మార్గాన్ని అవలంబించండి, కర్మ మార్గాన్ని అవలంబించండి. ఇవన్నీ ఉపాయాలు. ఆత్మజ్ఞాన సముపార్జనకి అన్ని ఉపాయాలు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి. మీకు కర్మ మార్గం ఇష్టమైతే కర్మ మార్గం, ఆ వివేకం ఇష్టమైతే ఇష్టం చేసుకోండి, అన్ని చేసుకోండి. మీ పద్ధతిలో మీరు చేసుకోండి. మొత్తం మీద నేను పుట్టానడుగుతున్న వాడికి ఎవరికి మోక్షం లేదని చెప్పేశాడు, రాసేశాడు శాస్త్రంలో. మనం అందరం పుట్టామనుకుంటున్నాం లేదనుకుంటున్నాం, అయితే మనకి ఎవరికి మోక్షం లేదని చెప్పేశాడు అనమాట రాజ్యాంగం. అది మనం అందరూ సొంత మోక్షం వస్తున్నా కనిపెట్టుకోండి రాదని చెప్పేసి. ఇప్పుడు మనం అందరం పుట్టామనుకుంటున్నాం, పుట్టలేదు అనుకుంటున్నాం, పుట్టామనుకుని ఇంకా రాదని చెప్పు. నూనె రసాలు నోసుకోండి, ఏదో ఆడు ఏదో పరిచయం ఇస్తాడు, మళ్ళీ అనిపించి ఇప్పుడు ఈ జన్మకి అందకపోతే వచ్చే జన్మలో అవుతుంది, ఇలా మెటాయిల్ తిని ఇలా కావచ్చు. అది ఇంకోటి ఈ లోకంలో కొన్ని భోగాలన్న, ఈ లోకంలో చచ్చిపోయిన తర్వాత పరలోకంలో జీవుడికి కొన్ని భోగాలు ఉంటాయి. ఈ లోకంలో కొన్ని భోగాలు ఉన్నాయి. చనిపోయిన తర్వాత కూడా మంచి లోకాల్లో భోగలోకాలు అంటారు, అక్కడ కూడా ఎక్కువ భోగాలు ఉన్నాయి. సంస్కృతి ఏమన్నా అంటే ఈ లోకంలో సంబంధించిన భోగాలు కానీ పరలోకంలో సంబంధించిన భోగాల్లో కానీ నీకు దాని తాలూకు స్మృతి స్థలం కోరికక్కడ దాని తాలూకు స్థలం పోస్తాంటే నీకు మోక్షం రాదు. భోగ చింతన ఏం మూలన ఉన్నా నేను రంపం పెట్టి కోసేస్తే ఎక్కడో చోట ఏదో అణువులో నీ రక్త అణువులు, నీ మాంస ముక్కల్లో లోపల ఏదో అణువులు, ఏదో క్యాన్సర్ కారణం, ఏదో క్యాన్సర్ రక్తం పరీక్ష చేస్తారు, మాంసం పరీక్ష చేస్తారు, క్యాన్సర్ జబ్బు ఉన్న వాళ్ళకి ఉందో లేదో, క్యాన్సర్ ఉందో లేదో, అలా ఏ మూల నీకు భోగ దృష్టి ఉన్నా భోగ వాంఛ ఉన్నా నువ్వు ఇక మోక్షం కోసం ఇది రాదు వచ్చే సమస్య లేదు. మన సంగతి తేలిపోయింది సరే, మన సంగతి ముందు తేల్చేశాడు. మీరు మోక్షం వస్తే రాజు అని చెప్పేశాడు. ఇంకా రాజ్యాంగం అది మార్చి ఎవరో మార్చలేదు. అది ఇండియా రాజ్యాంగం కాదు, రోజుకి 10 సార్లు మార్చుతాను. ఈ మధ్య 12 మంది 10 మంది టెర్రరిస్టులు వస్తే బొంబాయిని మన వాళ్ళు సైన్యం వెళ్ళి 70 గంటలు పోరాడి ఆ 10 మందిని చంపేశారు. వాళ్ళు మా దేశం చాలా గొప్పదే, టెర్రరిస్టులు చంపేశారు అని మీరు చెప్పుకుంటారు. ఇజ్రాయెల్ వాళ్ళు అన్నారు అసలు మీకు సిగ్గులేదురా, అది మీకు ఎవరికి సిగ్గులేదు? ఏంటి 10 మంది టెర్రరిస్టులు చంపడానికి 400 మంది సైన్యం వెళ్ళి 70 గంటలు చెప్తారండి, పైగా గొప్పలు చెప్పుకోవడం ఏంటి? మీకు సిగ్గుందా గొప్పలు చెప్పుకోవడానికి? ఇంతమంది అయితే 400 మంది సైనికులు వెళ్ళి వాటర్ చుట్టూరు కాసి 70 గంటలు చంపుతాయి. ఎంతమంది ఉన్నాడు? 10 మంది. అయితే మేము చంపేసాం, 10 మంది చంపేసుకుంటున్నారు. వినివాడికి శుద్ధి లేదు, మీకు శుద్ధి లేదు అంటే వీళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు 70 మందిని చంపి. మీకు శుద్ధి లేదు, మీకు సిగ్గు లేదు, బుద్ధి లేదు. ఏ తుపాకులు వేసుకెళ్ళి గండ పెట్టుకెళ్ళి 10 మందిని చంపడానికి 70 గంటల పని శుద్ధ పిరికి వాళ్ళు అని చెప్పాడు ఇంద్రాయుడు వాళ్ళకి. అసలు భారతీయులు అందరూ శుద్ధ పిరికి వాళ్ళు. చెప్పారు తపాక గన్న కల తపాక తొలిస్తే పారిపోతారు. అంటే ఇజ్రాయెల్ వాళ్ళు అర్థదారి వంతులు అంటే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మనకి ఎలా చేశారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ 200 మంది చంపారు, పంపారు. వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న దేశం కానీ అందరూ వీరిలే, అందరూ వీరిలే, చిన్న దేశం. వాళ్ళ దగ్గర సరుకులు ఉంటాయి, విమానాలు ఏంటి, ఆయుధాలు ఏంటి, అన్ని కొనేసి రెడీ పెట్టుకుంటారు. అదే పాకిస్తాన్ విమానాలు వెళ్ళి వాళ్ళ మీద ఇప్పుడు 200 మంది చంపారనుకోండి, పాకిస్తాన్ మీదకి వచ్చి 200 మందికి బదులు 5000 మందిని చంపేసి ఒక రాత్రి గంటలో వెళ్ళిపోతారు. ఒక రాత్రిలో 100 విమానాలను పంపుతారు, 100 విమానాలు కలిసి 10000 చంపేసి వాళ్ళు రావటం వెళ్ళిపోవటం ఆకాశం మెరుస్తుంది చూడండి, అలా వెళ్ళిపోతారు. సిగ్గులేదు 70 గంటలు, 10 మందిని చంపారా? టైం 70 గంటల, సైన్యం 400 మంది, సిగ్గులేదురా మీకు? సిగ్గు లేదు, బుద్ధి లేదన్నా. బహిరంగ ప్రకటించారు. అయ్యా అలా పడవండి వచ్చి కదా, గొప్పలు చెప్పుకోవడం ఏంటి? మీరు ఎలా పడవండి అంటే గొప్పలు చెప్పుకోవడం ఏంటి? ఆ దేశ మీద ఏగ వాడిందంటే, దోమ వాడిందంటే ముందు ప్రతీకారం చేసేదాకా అప్పుడు మధ్యవర్తులు దించు, మధ్యవర్తులు అప్పుడు రండి మాట్లాడదాం ఉంటారు. ఆ చూస్తే భారతీయులు అందరూ పిరికి వాళ్ళే అలా తయారయ్యారు. ఎవడి పక్క సర్దుకుంటాడు అంచింది అంటారు వాళ్ళకి. ఏదో చంపారు పైగా గొప్పలు చెప్పుకోవడం ఎందుకంటున్నారు వాళ్ళు? అందుకు కోపం వచ్చింది, వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు కోపం వచ్చింది, అది వాళ్ళు కోపం రాదు. ఎంత పెద్ద దేశం మీదకని వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే మెరిపే గురికి మెరిచినట్టు వచ్చేస్తారు మళ్ళీ తిరిగి. అంటే ఆ స్కిల్ అండి, దానికి ఏంటంటే నేర్పు అంటారు. ఏంటది నేర్పు అంటారు, దాని స్కిల్ అంటారు. ఆ స్కిల్ సంపాదించేశారు ఆ మొత్తం అందరూ. సుబ్రహ్మణ్యుడి గురించి చెప్పి, అది సుబ్రహ్మణ్య షష్ఠి కదా. సుబ్రహ్మణ్యుడికి వచ్చిన వాడు ఎవడు? సనత్కుమారు ఎవడు? బ్రహ్మ మానస బుద్ధి. వాడెవడు? బ్రహ్మ మానస బుద్ధి. బ్రహ్మ మానస బుద్ధి చాడు చాంద్రకపురుడు. మళ్ళీ ఇప్పుడు సుబ్రహ్మణ్యుడిగా వచ్చిన వాడు ఎవడు? సనత్కుమారుడు. సనత్కుమారుడు ఎవడు? జ్ఞానగురుడు. అంటే వీడు కూడా జ్ఞానమే ఇలా అవసరించింది కాబట్టి వీడు కూడా జ్ఞానగురుడు. సుబ్రహ్మణ్యుడు అంటే వన్ హూ రోజ్ బ్రహ్మం వెరీవెల్, అంటే బ్రహ్మస్వరూపం, అంటే అరచేతిలో ఉన్న వస్తువుని మనం ఎంత స్పష్టంగా చూస్తాము, బ్రహ్మం గురించి అంత స్పష్టంగా అంత క్లారిటీగా తెలిసిన వాడు ఎవరు? సుబ్రహ్మణ్యుడు. అదే సుబ్రహ్మణ్యుని ఆరాధించేవాడు మంగళవారం వెంకటేశ్వర స్వామిని ఆరాధించేవాడు ఎక్కువ శనివారం ఆరాధిస్తారు. తర్వాత మంగళవారం సుబ్రహ్మణ్యుడిని ఆరాధిస్తారు. పాము మంత్రాలు వేసేవాడు ఇవాళ అసలు భోంచేరు. ఈ పాము కలిసిందని మంత్రాలు వేస్తారు చూడండి, వాళ్ళు భోంచేరు. అసలు వాళ్ళు భోంచి కఠినంగా ఉపవాసం చేస్తారు. అంటే సుబ్రహ్మణ్యుడిని సర్పరూపంలో కూడా ఆరాధిస్తారు. సర్పరూపంలో అంటే ఆరాధిస్తారంటే సుబ్రహ్మణ్యుడు సర్పం కాదు, మన వెన్నెముక లోపల కొండలే శక్తి ఉంది. ఏంటది? అది మహాశక్తి. ఆ శక్తి ఎక్కడ ఉంటుందంటే వెన్నెముక మూలంలో ఉంటుంది, అది అణిగిపోయి ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే శక్తి, ఆ శక్తి లెగిసి మన సహస్రానికి వచ్చినప్పుడు సర్పం పావు నడుస్తా అంటే ఎలా ఉంటుంది? పాకి వెళ్తా అంటే ఎలా ఉంటుందో ఆ లోపల మూలాధారంలో ఉన్న ప్రాణశక్తి లెగిసి ఉద్రమించి బయటకు వస్తా అంటే మన సహస్రానికి వస్తా అంటే అది నిద్రపోతూ ఉంటుంది. సాధకుల్లో అది మేల్కొంటుంది, మేల్కొని వెన్నెముక ద్వారా పాకుచు పాకుచు సహస్రానికి వస్తుంది. అయితే ఆ శక్తి ఏది, ఆ లోపల కొండలే శక్తి ఎలా ఉంటుందంటే సర్పరూపంలో ఉంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్యుడు శక్తి స్వరూపుడు, సుబ్రహ్మణ్యుడు శక్తి స్వరూపుడు కాబట్టి సుబ్రహ్మణ్యుని అంతకి సర్పాకారంలో సర్పరూపంలో ప్రార్థిస్తాడు. అది కారణం సర్పాకారం సర్పరూపంలో సుబ్రహ్మణ్యుని ప్రార్థించడం అంటే లోపల మనలో ఉన్న కొండలి శక్తి, మనకు జ్ఞానాన్ని తీసుకొచ్చే శక్తి సర్పాకారంలో ఉంది. అది ఆ కొండలి శక్తి మేల్కొని మన సహస్రానికి వస్తాంటే సర్పం పాకెళ్తా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, మనకు తెలుస్తుంది. ఒకసారి మీ ఎన్నెముక లోపల శక్తి ఉద్రమించినప్పుడు మీ లోపల ఎన్నెముకలు కూడా పాకుతున్నట్టు, మీలో ఏకాగ్రత పెరిగినప్పుడు, మీలో పవిత్రత పెరిగినప్పుడు, మీలో ప్రవీణత పెరిగినప్పుడు, మీ ఆ తగినటువంటి అర్హత వచ్చినప్పుడు ఇది మేలుకుంటుంది. ఏది ఆ కొండల శక్తి. అది సహస్రానికి వచ్చినప్పుడు ఎలా పాకుతుందంటే పాము పాకినట్టు పాకుతూ పైకి వస్తుంది. అంచేసి సుబ్రహ్మణ్యుని సర్పాకారంలో కూడా అందరిలో ఉంటుంది, వెన్నెముక అడుగు భాగంలో ఉంటుంది, అది దాని కొండలి శక్తి అంటారు. అది అందరిలోనే ఆ శక్తి ఉంటుంది. అయితే యోగులు అది మేలుకుంటుంది, యోగులో మేలుకున్న సహస్రాలకు పాకుతుంది, అందరిలోనే ఉంటుంది, మనలో కూడా ఉంటుంది, నిద్రపోతూ ఉంటుంది. మనలో నిద్ర మనలో ఉన్న శక్తి మేలుకోదు, నిద్రపోతూ ఉంటుంది. ఆ యోగికి ఆ శక్తి మేలుకుంటుంది, ఆ శక్తి మేలుకుంటుంది. అయ్యా సుబ్రహ్మణ్య షష్ఠిని అంచేది మీరు ఎవరైనా షష్ఠీ ప్రియులు అంటే సుబ్రహ్మణ్య భక్తులు అందరూ షష్ఠీ ప్రియులు అంటే షష్ఠీ తిథిని ఎక్కువ ఇష్టపడతారు. అదేమి స్కందుని ఆరాధిస్తారని స్కందుని ఆరాధిస్తారని ఆచారంగా ఉంటే భాష్యంగా భుజదోషం ఉన్నాడు కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి ఇది ఆరో ఏదో మంగళవారం మంగళవారం అండి అష్టోత్తరం అది చేయించుకుంటాడు. ఇది భాష్య కూడా ఇది మామూలుగా భాష్యం కూడా అది ఈ భాష్యంగా పూజలు చేయించుకునే వాళ్ళకి జనరల్ గా మనకు ఏదో ఇది ఉంది, ఈ దోషం ఉంది, పూజ దోషం ఉంది, ఇది తొలగించుకోవాలనుకున్న వాళ్ళు సుబ్రహ్మణ్యం ఆరాధిస్తూ ఉంటారు. అది సాంప్రదాయం విషయం చెప్తున్నాను. ఆ పూజ దోషం ఉన్న వాళ్ళు అది కూడా సుబ్రహ్మణ్యం ఆరాధిస్తారు. అలా భార్యాభర్తల కలకాలు ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారు. అంటే వాళ్ళే వెళ్ళి పూజ చేయకలే వాళ్ళు 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 నక్షత్రం ఏదో ఉంటుంది అని చెప్పి మీరు కూడా పూజ చేయించవచ్చు. అది జనరల్ గా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించే వాళ్ళు చేసే పని అంటే కుజ దోషం పోవటం. అంటే కుజ దోషం సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తే పోతుందని ఈ జ్యోతిష్ శాస్త్రం అది చెబుతుంది. మన జ్యోతిష్ శాస్త్రం ఇక భగవాన్ మళ్ళీ మనం మన సబ్జెక్టులోకి ఇంత దూరాన్ని వచ్చి వాళ్ళ సుబ్రహ్మణ్య షష్ఠి గురించి మనం చెప్పాము. తమిళనాడులో వాళ్ళు చాలా మంది ఉపవాసాలు తమిళనాడులో సుబ్రహ్మణ్య భక్తులు అందరూ కూడా వీళ్ళ ఉపవాసాలు ఉంటారు, ఉపవాసం చేస్తారు సుబ్రహ్మణ్యం తమిళనాడు అంటే తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామి ఉన్న ఆరాధన మనకు లేదు. మనకు ఉందకనే ఆరాధన వాళ్ళు మన సుబ్బారాయుడు శ్రేష్ఠ అంటారు. ఈ సుబ్రహ్మణ్యం దీన్ని ఏమంటారు మన ఇక్కడ ఆంధ్రాలో ఏమంటారు సుబ్బారాయుడు శ్రేష్ఠ అంటారు. మీకు అర్థం వస్తుంది. వాళ్ళు ఘనంగా చేసుకుంటారు తమిళనాడులో వాళ్ళు ఎక్కువ వాళ్ళు మురిగా తమిళ్ మురిగా తమిళ్ మురిగా తమిళ్ తమిళ్ మురిగా తమిళ్ మురిగా వాళ్ళ భాష తమిళ్. వాళ్ళ భాష తమిళ్ ఎన్ని మూడు అక్షరాలు, మురిగా ఎన్ని అక్షరాలు మూడు అక్షరాలు. అంటే మన తెలుగు భాష కంటే చాలా ప్రాచీనమైన తమిళ భాష. సంస్కృతి ఎంత సనాతనమైందో తమిళ భాష కూడా అంత సనాతనమైంది. ఇది దేవ భాష అంటారు. సంస్కృతి ఏమంటారని దేవ భాష అంటారు. వాళ్ళకి ఈ తమిళం అనేది ఈ తమిళం అనే భాష ప్రసాదించినాడు మురుగుడు. అది అది తమిళ భాష చాలా ప్రాచీనమైంది, హిందీ కంటే ప్రాచీనమైంది. సంస్కృతి ఎంత యానిసెంటో తమిళం కూడా అంత యానిసెంటు. ఇప్పుడు తమిళ్లో ఉన్న సాహిత్యం తెలుగులో లేదు అంటే వాడు ఆడ భాషను ప్రసాదించిన వాడు మురుగుడను. అంటే సుబ్రహ్మణ్యుడు వాళ్ళ భాషను ప్రసాదించాడని ఒక విశ్వాసం. అది మురిగా తమిళ్ మురిగా తమిళ్ ఆ తమిళ్ తమిళ్ ఎక్కువ ఆరాధి ఆడ భాష అంటే వాళ్ళ గౌరవం ఆ తమిళ భాషను ఆరాధించుకుంటారు. దేవుని మురుగుని దేవుడి కింద పెట్టుకుని ఆ మురుగుని పూజించుకుంటారు. అది తమిళనాడులో సాంప్రదాయం. అంచేది మీకు ఎక్కడ వెళ్ళినా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు ఎక్కువ ఉంటాయి తమిళనాడు. తమిళనాడు ఇప్పుడు మనకు కూడా అరుణాచలేశ్వరుడు గుడిలోకి వెళ్ళినప్పుడు మొట్టమొదటి సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటుంది. బాల సుబ్రహ్మణ్య స్వామి ఏదో అంటారు. అక్కడ గుడి సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది. అరుణాచలేశ్వరుడు లోపల వెళ్ళినప్పుడు కూడా అక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది. అరుణగిరి నాగర్ అది ఎవడో ఉన్నాడు ఆడి ఆడు అక్కడ ఆడి పద్య ఆడి మేడ నుంచి కింద పట్టడం గోపురం ఏం చెప్పేది అందులో కదా చెప్పాడు అందరూ కన్నా ఆ విషయంలోకి వాడు ఏం చెప్పాడంటే సుబ్రహ్మణ్యుని ఎవడైతే ఆరాధిస్తున్నాడో శివుణ్ణి స్కందుడిని ఆరాధించినట్టే సుబ్రహ్మణ్యుని ఆరాధించి శివుణ్ణి ఆరాధించినట్టే స్కందుడిని పార్వతీదేవుని ఆరాధించినట్టే పార్వతి ఇద్దరిని ఆరాధించారు ఏంటంటే పార్వతీ పరమేశ్వరుడు సమాఖ్యమే పార్వతీ పరమేశ్వరుడు ఐక్యమే స్కందుడిగా వచ్చాడు ఇది అర్థమవుతుందో అంటే జ్ఞానస్వరూపుడు శక్తిస్వరూపు జ్ఞాన శివుడు జ్ఞానస్వరూపుడు దేవి శక్తిస్వరూపు ఆ జ్ఞానస్వరూపుడు శక్తిస్వరూపు వాళ్ళ విషయాలు పార్వతీ పరమేశ్వరుడు సమైక్యం వల్ల వాళ్ళ యొక్క ఐక్యంగా వాళ్ళ యొక్క ఐక్యతలో జన్మించిన వాడు ఎవడు సుబ్రహ్మణ్యుడు అంచేది వీడికి శక్తి స్వరూపుడు జ్ఞానస్వరూపుడు అని ఆ కందర అనుభూతిలో అరుణాచలంలో చెప్పిన పాటలు ఇది అందులో ఇది వస్తుంది అంటే ఒకేసారి మీరు స్కందుడిని కనుక ఆరాధిస్తే పార్వతిని ఆరాధించినట్టే శివుణ్ణి ఆరాధించినట్టే ఒకే ఏం చేత వీడెవడు జ్ఞానస్వరూపుడు శక్తిస్వరూపుడు జ్ఞానస్వరూపుడు శక్తిస్వరూపుడు అంటే తమిళనాడులో అటువంటి భావం వాళ్ళందరికీ ఉంది ఇద్దరిని ఆరాధించినట్టు అమ్మవారిని ఆరాధించినట్టే అయ్యవారిని ఆరాధించినట్టే స్కందుడిని ఆరాధిస్తే ఇలా షష్ఠి గురించి కాబట్టి ఇలా మనకు సుబ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్యుడు సనత్ కుమారుడు సనత్ కుమారుడు బ్రహ్మ మానసుడు వాడు మానసపుత్రుడు అంటే కామక్రోధాల్లో వస్తే సృష్టి వచ్చేస్తుంది రహస్యం ఏంటంటే మన 10 పుస్తకాలు చదవక్కర్లేదు మనం కామక్రోధ సృష్టి అంటే ఏంటి కామక్రోధాలు ఇప్పుడు మన కామక్రోధాలు పోలేదు అనుకోండి మనం సృష్టిలోకి వచ్చేస్తాం దీని బలి కోర్టుకి వెళ్ళక్కర్లేదు రుజువులకి సాక్ష్యాలు సృష్టి అంటే ఏంటి కామక్రోధాలే అది గౌతమ బుద్ధుడు చెప్పాడు కదా మీరు ఎవరింటికి వెళ్ళి చూడండి ఏ దేశం వెళ్ళి చూడండి ఏ గ్రామం వెళ్ళి చూడండి రాగద్వేషాలు తప్పించి సృష్టి ఏమున్నాయో నాకు చెప్పండి మీరు ఏ దేశం వెళ్ళి చూడండి ఏ గ్రామం వెళ్ళి చూడండి ఏ ప్రాంతం వెళ్ళి చూడండి కామక్రోధాలు అంటే రాగద్వేషాలు తప్పించి ప్రపంచంలో ఎక్కడన్నా ఏమున్నాయని చూడమని చెప్పి అయితే ఎవరు ఇతరులు కూడా మనకెందుకు మనలో కామక్రోధాలు అన్నంతకాలం సృష్టిలోకి వచ్చి చేరుతాం ఇంచేత మన మనస్సులో కామక్రోధాలు ఉంటే సృష్టిలోకి వచ్చేస్తాం ఇంకేంటే ఆ కామక్రోధాలే సృష్టి అది మనకు తెలియక కామక్రోధాలను అలా వదిలేసి మోక్షం కావాలి మోక్షం కావాలి పునర్జన్మ రాకూడదు పునర్జన్మ రాకుండా ఎలా ఉంటుంది మనలో కామక్రోధాలు గౌతమ బుద్ధుడు ఏం చెప్పాయంటే కామక్రోధాలనే రాగద్వేషాలు అంటారు అప్పుడు గౌతమ బుద్ధుడు ఏం చెప్పాయంటే మీరు ఏమంటారు పొండరించుకోవటం దాన్ని పొండరించుకోకుండా ఈ కామక్రోధాలు వచ్చేసి కామక్రోధాలు వచ్చేసి చేదస్థంగా కూర్చుని ఎందుకు వచ్చి పొండరించుకోవటం అంటారు అది చేదస్థంగా అనుకుంటారు చూడండి కొంతమంది అది పొండరించుకోవటం అంటారు పొండరించుకోకుండా ఉన్నాయో లేదు చూసుకోండి ఉంటే అందులోంచి బయటకు రాగలేదు జ్వరం వచ్చింది మీకు ఈ జ్వరం మంగళవారం వచ్చిందా బుధవారం వచ్చి చేదస్థంగా కూర్చోకుండా జ్వరంలోంచి బయటికి రండి మీ కడుపు నొప్పి వస్తుంది కడుపు నొప్పి పొద్దున్న వచ్చిందా నేను మధ్యాహ్నం వచ్చిందా అలా తీసుకోకుండా కడుపు నొప్పి తగ్గించుకోవడానికి చూడండి ఈ క్రామక్రోధాలు ఎప్పుడైతే వచ్చినాయని మీకు తెలుస్తుంది కదా అందులోంచి విడుదల పొందటానికి ప్రయాణం చేయండి అప్పుడు మీకు నిర్వాణ స్థితిని పొందుతారు ఇప్పుడు మీకు హద్దులు లేవు మీకు అసలు సరిహద్దులు లేవు నిర్వాణ స్థితి పొందిన వాడు హద్దులు లేదు ఆడు ఎటు చూసిన ఆనందమే ఎటు చూసిన శాంతి అన్ని కోరికలు నెరవేరినాడు ఎలా ఉంటాడు నిర్వాణ స్థితి పొందినవాడు అలా ఉంటాడు నెరవేరవలసిన కోరికలు అంటే ఏమి లేవు అది అస్తమాన పొండరించుకోకండి ఉన్నాయో లేదు చూసుకోండి అది బయటికి రావడానికి ప్రయత్నం చేయకండి అది చేదస్థంగా ఉండకండి ఎందుకున్నా మీకు జ్వరం వచ్చింది ఆ జ్వరం తగ్గించుకోవడానికి ప్రయత్నం రొంపట్టింది ఆ రొంప తగ్గించుకోవడానికి ప్రయత్నించింది పొద్దున్న వచ్చిందా 10 వచ్చిందా 9 వచ్చి చేదస్తపుడు ఎక్కడ ఎందుకు కాలం పాడు చేసుకుంటారు ఉందా లేదా కామక్రోధాలు ఉన్నాయా లేదా కామక్రోధాలు ప్రతిరూపమే సృష్టి కామక్రోధాలు లేకపోతే అది లోకమే లేదు
ఇప్పుడు నాయకుడు కూడా వాళ్ళ కామక్రోధాలు సంతృప్తి పరచుకోవడానికి మనకు సేవ చేస్తానంటారు. వాళ్ళకి కామక్రోధాల్లో మనకు వాళ్ళ కామక్రోధాల్లో మనకు సేవ చేయడం కూడా బాగా అది. ఇదంతా గాయడివయ్యా, ఈ గొడవలో గెలొద్దన్నాడు సనత్ కుమార్. రజోగుణం తమోగుణం పెంచే చోట్ల ఏ చోటికి వెళ్ళొద్దన్నాడు. రజోగుణం ఒకటి తమోగుణం, ఆ రెండు పెంచే ప్రదేశానికి ఎక్కడికి వెళ్ళొద్దన్నాడు. మీ సాధన మీరు చేసుకుంటే అటువంటి ప్రదేశాలకు ఎక్కి వెళితే మామూలుగా చిల్లుడి గింజలో నీళ్లు పోసినట్టు. ఇది ఎంత సాధన చేస్తే చివరికి ఆ కొండ నిండదు. అది ఇంకోటి మనకి కావాలి, ఆత్మజ్ఞానం కావాలంటే ఎలా కుదురుతుంది? ఇది పొసగదన్నాడు సనత్ కుమార్. ఇది మొగమాటాలకు వెళ్తే వెళ్ళండి, ఇది పొసగ చివరికి జ్ఞానం సున్నా. మనం మొగమాటాలే వదులుకోలేప్పుడు ఇంకా ఆత్మజ్ఞానాన్ని ఎలా సంపాదించగలం? అంటే నో ఎస్ అని చెప్పి చోడు ఎస్ అని చెప్పండి, నో అని చెప్పి చోడు నో. నువ్వు మొగమాటలు పోయిన పర్లేదు, నో అని చెప్పి చోడు నో అని చెప్పేమన్నాడు సనత్ కుమార్. లేకపోతే మీరు ఇప్పుడు నో అని చెప్పి చోడు ఎస్ అని చెప్తారనుకో, మీరు వల్ల పడతారు. చేపలు వల్ల పడినట్టు వల్ల పడతారు. మన అందరూ రామకృష్ణ ప్రవంశ గారు చాలా చక్కగా చెప్పారు, మనందరూ ఎలా ఉన్నామంటే వల్ల పడ్డ చేపల్లా ఉన్నామని. ఒళ్ళో పడ్డ చేపలు ఏముంటాయి అనుకుంటే బాగు, నీళ్లు పెరుగుతాయి కదా, ఒళ్ళో కూడా నీళ్లు ఉంటాయి కదా, చాలా బాగుంది, చాలా బాగుంది. ఒళ్ళో పడితే నష్టం ఏంటమ్మా? ఇప్పుడు మనకి నీరు ఎడి చూసినా నీరే కదా అనుకుంటాయి. ఆడి వల పైకి గట్టి మీదకి లాగే వరకును, ఇదేప్పుడు మన పని బాగుంది 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 అనుకుంటారటండి. ఆ గంటలో రెండు గంటలు వల వాన రస్తాడు, గట్టి మీదకి లాగేస్తారు, తర్వాత దాకలోకపోతాం. ముందు గట్టి మీద లాగేస్తాడు, తర్వాత దాకలోకపోతాం. అది తెలియక ఈ జీవకోటి వరలో పడ్డ చేపలు కూడా మన పని బాగానే ఉంది అనుకుంటా ఉంటాడు. ఎప్పుడు వరకు బాగున్నారు వాళ్ళు, ఆ వాళ్ళు గట్టి మీదకి లాగి పడకూడదు. ఇప్పుడు మన పరిస్థితి కూడా అదే పరిస్థితిలో మనం అందరం ఉండవాలి. ఎముడు వచ్చి మనం లాక్కి వెళ్ళిపోయి పడితే బాగున్నాం బాగున్నాం, ఏదో బాగున్నా బాగుంది. తర్వాత ఇంకోటి బయట ఏమి, బయట అంతా మాయ. ఇప్పుడు ఇది నాది అనే భావన మనకు లేదనుకోండి, నీకు వెయ్యి ఎకరం ఉంటే నీకు సంతోషం కలదు. నీకు ఎవరికైనా 1000 ఎకరాలు ఉందనుకోండి, లేకపోతే 1000 బిల్డింగ్లు ఉన్నాయనుకోండి, ఏదో ఒకటి అనుకోండి, ఏమండి నీకు మనకు ఇది నాది అనే భావం లేనప్పుడు నీకు 1000 కోట్లు ఉంటే దానివల్ల మీకు సంతోషం రాదు. నేను చెప్పాను మీరు నమ్మద్దు, మీరు స్వామి భూమిలో చూడం. నాది అనే భావం లోపం లేదనుకోండి, మీకు 1000 కోట్లు ఉన్న సంతోషం రాదు. ఆ నాది అనే భావం ఉన్నప్పుడు 1 ఎకరం ఉన్న సంతోషం వచ్చేస్తుంది. ఆ నాది అనే భావం ఉన్నప్పుడు 1 ఎకరం ఉన్నా మీకు సంతోషం వచ్చేస్తుందండి. నాది అనే భావం ఉన్నప్పుడు నాది అనుకుంటాం కదా. నాది అనే భావం లేని వాడు కూడా ప్రారంభాన్ని బట్టి 1000 ఎకరం ఉన్నాడికి ఏం సంతోషం రాదు. కానీ ఎక్స్టర్నల్ గొడవల నుంచి ఎప్పుడు సంతోషం తీసుకోకూడదు మనం. నిజంగా మీ పరిస్థితులు బాగున్నాయనుకోండి, అది ఉడికే తాత్కాలికంగా అలా బాగున్నాయి. బాగున్నా స్వప్నమే, బాగోపోయినా స్వప్నమే. మీ రోజు బాగా వెళ్ళిపోతున్నాయి అనుకోండి స్వప్నమే, బాగా కష్టంగా వెళుతున్నాయి అనుకోండి అది స్వప్నమే, ఇది స్వప్నమే. అది అదేమో ఆ భగవాన్ అన్నారు, ఈ స్వప్నం ఏమో రాత్రులు మీకు వచ్చే స్వప్నం, కొరచగా పొట్టిగా ఉంటుంది, కొరచగా ఉంటుంది. ఈ జాగ్రత్త వస్తున్న స్వప్నం పొడిగ్గా ఉంటుంది. అబద్ధం దగ్గరికి వచ్చేవాడికి అది ఎంత అబద్ధం, ఇది కూడా అంతే అబద్ధం. ఒకవేళ మీరు కష్టాలు పడుతున్నారు కూడా అది స్వప్నమే, అదే సుఖాలు పడుతున్నారనుకోండి అది స్వప్నం. అది కరిగిపోతే ఇది కలగపై కల కరిగిపోయిన తర్వాత అదంతా అసత్యం ఎలా తెలుస్తుందో, అలాగే మీరు హృదయంలోకి మేలుకున్న తర్వాత ఇదంతా అసత్యమనే తెలుస్తుంది. హృదయంలో మేలుకొని పొచ్చి వరకు అక్కర్లకక్కర్ల జ్ఞానిభూలో చెప్తున్నాను కదా, మీకు ఇది నాది నాది అనే భావన మీకు లేదనుకోండి, 1000 ఎకరం ఉంటే మీకు సంతోషం రాదు. ఎక్స్టర్నల్ గా బయట ఏదైనా కారణాలు మీకు దుఃఖ కారణాలు ఉన్నాయనుకోండి, మీరు దుఃఖం పడకూడదు. బయట మీకు సంతోష కారణాలు ఉన్నాయనుకోండి, సంతోషం పడకూడదు. బయట దుఃఖ కారణాలు ఉన్నప్పుడు దుఃఖం పడి, బయట సంతోష కారణాలు ఉన్నప్పుడు సంతోషం పడితే అంటే మొత్తం అంతా కంప్లీట్ గా ఫెయిల్ అయిపోతాం. అంటే మనం మనకు అంతర్దృష్టి లేదని తెలిసిపోతుంది, మనకు అంతర్దృష్టి లేదని తెలిసిపోతుంది కదా, అంతర్ముఖత్వం అవ్వలేదని. మనకు అంతర్దృష్టి లేనప్పుడే బయట కూడా బయట మీకు ఏదైనా అనుకోలేని పరిస్థితులు జరిగి వచ్చినాయి అనుకోండి, మీకు సంతోషం వస్తుందో అది చూసుకోండి. సంతోషం వస్తే ఫెయిల్ అయిపోయినట్టు. బయట మీకు ఏదైనా దుఃఖ కారణాలు ఉన్నాయనుకోండి, బయట మీకు దుఃఖం వచ్చే కారణాలు దానివల్ల దుఃఖపడుతున్నారు అనుకోండి, ఫెయిల్ అంటే సాధనలో ఫెయిల్ అయిపోయినట్టు. మాయంతా మనసులో ఉంది. ఎక్కడ ఉంది మాయంతా? మన మనసులో ఉందని తెలియక ఎక్కడ ఉందనుకుంటాం. ఈ మనసు మీరు బాగు చేసుకుంటే భగవంతు ఇచ్చిన వరం అనిపిస్తుంది మీకు. మీ మనసుని మీరు బాగు చేసుకుంటే భగవంతుడు మాకు శాపం ఇచ్చాడు అనుకుంటాం. మీ మనసుని మీరు బాగు చేసుకున్నారనుకోండి, దేవుడు మనకు వరం ఇచ్చాడు అనిపిస్తుంది. మీ మనసును మీరు బాగు చేసుకుంటే దేవుడు ఏదో మనం శపించాడు, దేవుడు ఎన్ని కష్టాలు పెడుతున్నాడు అనిపిస్తుంది. అయితే మీ మనసు బాగుపట్టే వరం దేవుడు ఇచ్చాడు, అది బాగు చేసుకుంటే శాపం. అది వరం, ఇది శాపం. బయట గొడవలన్నీ అసత్యం. మీకు నాది అనే భావం లేదనుకోండి, మీకు ముఖ్యమంత్రి పదం ఉన్నా ఏమనిపించదు మీకు. బాహ్య విషయాల పట్ల మనస్సు ఆకర్షితం కాకుండా అయ్యి ఉపరితలంలోని విషయాల్ని దాటి లోతుగా వెళ్ళాలి. అంటే ఏ విషయాలైతే మీ మనసును కంగారు పెడతాయో, అంటే బయట విషయాలు వచ్చి మిమ్మల్ని కంగారు పెడతా ఉంటాయి. మీ మనస్సుని కంగారు పెడతా ఉంటాయి కదా బయట విషయాలు వచ్చి తెలియదు. సనత్ కుమారుడు ఏమని చెప్పారంటే, మనం ధైర్యముగా ఉండాలను, భయం లేకుండా ఉండవాలను, భయం లేకుండా ఉండవాలని. మీరు మంత్రాలు చదివినా ఉండలేరు, టైం వేస్ట్ కల్పితూ ఉన్నాడు. చాలా దారుణంగా చెప్పేశారు. మీరు ఏదో మంత్రాలు అనుకుంటున్నారు కదా, అనుకుంటే అన్ని కల్పితాలను. మీ మనసు ఎంత కల్పితమో మంత్రాలు కూడా అంతే కల్పితూ ఉన్నాడు. మనం ఎక్కడ నుంచోడానికి ప్లేస్ లేకుండా కొట్టేస్తున్నాడు. ఏదో ఒడ్డు చూసుకుందాం అనుకుంటే ఒడ్డు లేకుండా చేసేస్తున్నాడు. ఎక్కడో చోట తలదాసుకుందామంటే ఏ గుడిసి లేకుండా చేసేస్తున్నాడు, నేను లేకుండా చేసేస్తున్నాడు. శుభ్రంగా ఎక్కడ మంటే అక్కడ క్షవరమే. ఈ మనసు ఎంత నిజమో మీరు చేసి మంత్రాలు కూడా అంతే నిజం. ఇవన్నీ మనసు గొడవలు, ఇవన్నీ ఆ మంత్రాలు కూడా మనసే కల్పించింది. మనసు కూడా అంటే ఇవన్నీ అంటే బయట విషయాలు, అన్ని కూడా బయట విషయాలు. అంటే ఇవన్నీ బయట అంటే మనసు, మీ మనసుని బాహ్య విషయాలు ఏమన్నా అంటే దీనికి అర్థం ఏంటంటే మీరు మంత్రాలు జపించడం వల్ల భయం పోదు. నీకు అర్థం వచ్చింది? బయట ఏదో ఉపాసన గుళ్ళోకి చుట్టూ గుళ్ళోకి రావటం వల్ల భయం పోదు. లోపల మీ హృదయాంతరాలు వైరాగ్యం కనుక్కుంటే మీకు భయం పోతుందని చెప్పాడు సంస్కృపాడు. ఈ పై గొడవలు ఏం పోదండి. మీ హృదయాంతరాలలో వైరాగ్యం ఉంటే భయం పోతుంది, జ్ఞానం ఉంటే మీరు పుట్టలేదని సంగతి తెలుస్తుంది. ఇది పాయింట్. మీకు ఆత్మజ్ఞానం ఉంటే అసలు మీరు పుట్టలేదని సంగతి తెలుస్తుంది. ఈ మంత్రాల వల్ల భయాలు పోవు. ఈ మంత్రాల వల్ల మీకు నిజమైన వైరాగ్యం లోపలుంటే అప్పుడు భయం పోతుంది అని చెప్పి, వైరాగ్యం వల్ల భయం పోతుంది, ఆత్మజ్ఞానం వల్ల అసలు మీరు పుట్టలేదనే సంగతి మీకు తెలుస్తుంది. అది కడసారస్టి, అది చిటారు కొమ్మ. వైరాగ్యంలో బయట నుంచి వచ్చే గొడవలో భయం పోతుంది. వైరాగ్యం ఉన్నాడికి మిమ్మల్ని ఎవరైనా పొగిడినాయో అనిపించదు, మీకు తిట్టినాయో అనిపించదు. వైరాగ్యం ఉన్న మనిషి నీకు అర్థమవుతుంది. జ్ఞానం ఉన్న మనిషికి ఏం తెలుస్తుందంటే పుస్తకాలు చదవటం వల్ల మీరు పుట్టలేదని సంగతి తెలియదు. జ్ఞానం ఉన్న మనిషికి తెలిసింది వాడు పుట్ట, అది చివరి జన్మ, అది చిటారు కొమ్మ, అది కలసారి జన్మ. వాడు ఇంకా ఈ ప్రేమలో ఈ ప్రేరిట్లోకి రావు, ఈ ఎర్త మీదకి రావు అక్కర్లేదు. మళ్ళీ వాడు శ్మశానానికి వెళ్ళక్కర్లేదు. రమణ మహర్షి గారు శంకరాచార్య వారు ఏమన్నారంటే ప్రపంచం ఉన్నది, ప్రపంచం సత్యం కాకపోయినా ఉన్నది వలే కనిపిస్తుంది అన్నాడు. ఏమన్నాడు ఎవరు ఎవరు సరస్కుమారు కనిపి నీ మనసుకు కనిపిస్తుంది అసలు లేదు పొమ్మన్నాడు. ఉన్నది వలే ఎవరికి కనిపిస్తుంది, నీ మనసుకు కనిపిస్తుంది, నువ్వు కాదు కదా ఏమి లేదన్నాడు చివరు. ఈ ప్రపంచము ఉన్నదాని వలె ప్రపంచం లేకపోయినా ఉన్నదాని వలె కనిపిస్తుంది శంకరుడు చెప్పాడు, రమణుడు చెప్పాడు. ఆ ఉన్నదాని వలె ఎవరికి కనిపిస్తుంది, నీ మనసు కనిపిస్తుంది, అది సున్నా ఇది సున్నా అన్నాడు చివర. అది ఒక పెద్ద సున్నా, ఇది ఒక పెద్ద సున్నా. ఇప్పుడు కనిపిస్తాను కదా, కనిపిస్తే ఎవరికి కనిపిస్తాను అన్నాడు. ఎవరికి కనిపిస్తుంది, మీ కళ్ళకి మనసుకు కనిపిస్తుంది, ఈ రెండు సొమ్ములు అసలు లేవన్నాడు. మనసు లేనప్పుడు కానీ ఈ మనసు ఎంత అబద్ధమా, కనిపించేది కూడా అబద్ధం, చూసేది అంత అబద్ధం, చూడబడేది కూడా అంత అబద్ధం. మీరేదో అనుకోవటం వల్ల, మీరేదో అనుకోవడం వల్ల అబద్ధం నిజం ఎలా అవుతుంది, మీరు అనుకుంటే అనుకోలేదు నిజం కాదు. ఆ నిజం మీకు ఆ నిజం అనే దానికి మీకు గుర్తింపు వచ్చే వరకు మీకు జన్మరాహిత్యం లేదు. మంత్రాల వల్ల మీకేదో జన్మరాహిత్యం వస్తుంది అనుకోకండి. మీ మనసు ఎంత లేదు, మీరు చదివే మంత్రాలు కూడా అంతేలేదు, మీ పారాయణాలు కూడా అంతేలేదు. ఇదే కల్పించి కావాలి తిరగమన్నాడు కాలక్షేపాలు. ఎక్కడ ఆధారం లేకుండా కొట్టేశాడు సంతకుమారుడు. ఎక్కడ నిలబెట్టాలో చోటు ఉండాలి కదా, ఏదో బోటు పెట్టుకుందాం, నిజమో అబద్ధం బోటు పెట్టుకుని బతుకుతా ఉంటే బోటు లాగేస్తున్నాడు. అబద్ధమే పర్లేదు, ఏదో బోటు ఉండాలి కదా బతకడానికి, అని ఏదో బోటు పెట్టుకుని బతుకుతా ఉంటే చేతిలో బోటు పెట్టుకుంటే బోటు లాగేస్తున్నాడు. నిలబెట్టడానికి చోటు లేకుండా చేసేస్తున్నాడు. అది ఇప్పుడు నీ మనసులో పనిచేసే గొడవలు ఉంటాయి. నీ మనసులో ఈ పైపైన రోజు వచ్చే సమస్యలు, రోజు వచ్చే గొడవలు ఉంటాయి కదా మామూలుగా. అంటే పై భాగంలో మనసు యొక్క పై భాగంలో రోజు వచ్చే మీ అశాన్ని తీసుకొచ్చే గొడవలు, అలజడ తీసుకొచ్చే గొడవలు ఏదో ఉంటాయి. అంటే నువ్వు కొంచెం డీప్ర అయితే, కొంచెం లోతుగా వెళితే, ఇప్పుడు సముద్రం ఉందనుకోండి, సముద్రం ఉందనుకోండి, కొంచెం లోతుగా వెళితే మీకు కేటాలు ఉండవు అక్కడ. ఇప్పుడు సముద్రమే మనం లోపలికి వెళ్ళిపోతే ఇంకా కేటాలు ఉండవు. అలాగే మీ మనసు కొంచెం లోపలికి వెళ్ళటాన్ని ప్రయత్నించండి, అంటే అంతర్దృష్టి దాన్ని కలగజేస్తే ఈ కేటాలు ఉండవు. వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు అలా అన్నారు, వీళ్ళు అలా అన్నారు, ఈ గొడవ వదిలిపోతాయి ముందు. మీకు కొంచెం లోపలికి వెళ్తే, ఆ లోపల చూపు వస్తే, అంతర్దృష్టి వస్తే, మీకు అంతర్ముఖత్వం వస్తే, అంటే బయట గొడవలు ముందు వదిలిపోతాయి. అప్పుడు మీ శాంతి చిత్తానికి బయట గొడవలు ఏదైనా బయట గొడవలు ఉన్నా నీ మిమ్మల్ని భంగపరచవు, అంటే మీ శాంత చిత్తాన్ని భంగపరచవు. ఇదే రాధాకృష్ణ గారు చచ్చిపోయే ముందు ఏమన్నాడంటే, మీరు నచ్చిన మీరు మీకు నచ్చిన ఉద్యోగం ఉన్నా, మీరు మెచ్చిన భార్య ఉన్నా, మీకు చివరికి నేర్చుకునేది ఏంటంటే ఆ పదవులు ఈ పదవులు చేసి ఆయన నేర్చుకునేది ఏంటంటే, నీకు నచ్చిన ఉద్యోగం ఉన్నా, నీకు నచ్చిన భార్య ఉన్నా, శాంత చిత్తము లేని వాడికి సుఖము లేదు. ఒక బాహ్య పరిస్థితి మీకు అనుకూలంగా ఉన్నా మీ లోపల శాంతి దొరకకపోతే మీకు సుఖం దొరకదు. అది బయట వాళ్ళ మీద మీ ఆయన మంచాయని అనుకోండి, ఏ బుద్ధి సడన్ గా నీకు ఎదురు తిరిగాడు అనుకోండి, ఎప్పుడు ఒకలాగా ఉంటాడని చెప్పగలను. గుణాలకు ఎదురు తిరిగితే మొత్తం మీ అశాంతి విశాంతి అంత పోతుంది. ఉరికే మన అలా నటించాలి అంతే. మంచివాళ్ళైతే మంచిదే, మంచివాళ్ళైతే మరి మనశాంతి కోసం ఎప్పుడు ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడకూడదు. మామూలుగా మర్యాదగా ఉండొచ్చు బిహేవియర్, కానీ మన సుఖం కోసం కానీ మన శాంతి కోసం కానీ ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడ్డా అనుకోండి, అది గౌక్కుని ఎగినేసి తిరిగాడనుకోండి మనకి, అది శాంతి ఎంత పోతుంది? అలా బోట్లు ఎందుకంటాడు సరస్ కుమార్, అలా బోట్లు పెట్టి ఎంతకాలం బతుకుతారు మీరు? ఆ బోట్ ఊడిపోతే మీ మాట ఏంటి? మామూలుగా మీ ఆయన మంచి ఆయన, మంచి అంటే ఎప్పుడు దాక్కుంటాడా మంచి? మీరు ఏది కొట్టే కొద్ది ఎప్పుడు నాలుగు చాలు ఎదురు తిరిగితే ఆడు ఎదురు తిరిగిపోతాడు. మీ ఆయన మంచి ఆయనంటే ఎంతవరకు మంచాడు? మీరు అనుకూలంగా ఆయనకు అనుకూలంగా అని చెప్పి మంచోడే, ఆయన ఎప్పుడు ఎదురు తిరిగాడనుకోని ఆయన ఎదురు తిరుగుతాడు, అప్పుడు ఏమవుతుంది మీకు శాంతి? అయితే బయట మంచివాడు అయితే మీ సంతోషమే, వాళ్ళ మీద కేవలం మీ శాంతి కోసం మీ సుఖం కోసం ఆధారపడొద్దను. వాళ్ళు బయట వాళ్ళ మీద కానీ, బయట ప్రాపర్టీ మీద కానీ, బయట ఉన్న వ్యక్తుల మీద కానీ, బయట ఉన్న సంఘటనల మీద కానీ మీ శాంతి కోసం సుఖం కోసం ఆధారపడితే ఏదో రోజున ఊడిపోతున్నారు చివరికది ఎంతటి వాళ్ళకైనా. బ్రహ్మదేవుడికైనా రెమ్మతీగలు అన్నారు, అలాగే ఆయనకి రెమ్మతీగలు ఎంచేపు వస్తుంది, వచ్చేపు వచ్చేస్తే వచ్చాయి, ఇప్పుడు వచ్చేస్తున్నాయి చెప్పరు. ఎలా మంచిగా ఉన్నాడు, రేపు ఎలా ఉంటాడో చెప్పలేం కదా. ఇప్పుడు మంచిగా ఉంటే మంచిదే, మన శాంతి కోసం ఇతరుల మీద ఇంట్లో వాళ్ళ మీద కూడా ఆధారపడకూడదు. మామూలుగా గౌరవంగా ఉండొచ్చు, ప్రాపంచిక ధర్మంగా బిహేవియర్ అలా ఉండొచ్చు, కానీ లోపల వాళ్ళ మీద ఆధారపడద్దు. అది రాధాకృష్ణ ఏం చెప్పాడు, నీకు నచ్చిన ఉద్యోగం, నీకు నచ్చిన ఉద్యోగం ఉన్నా, నువ్వు నచ్చిన భార్య అంటే నీకు అనుకూలమైన సతి ఉన్నా, నీకు శాంత చిత్తం కనుక లేకపోతే నువ్వు సుఖపడవు అని చెప్పాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ఒకవేళ రెండూ లేవనుకోండి, ఎవరికి ఆయనకు నచ్చిన ఉద్యోగం లేదనుకోండి, నచ్చిన భార్య లేదనుకోండి, వాడికి శాంత చిత్తం. కొంతమంది ఎప్పుడు ముళ్ళు మధ్యలో ఉంటారో హ్యాపీగా ఉంటారు, కొంతమంది పాపం ఎటు చూసినా ముళ్ళకంపలు, ఎటు చూసినా ముళ్ళకంపలు, ముళ్ళకంపల మధ్య నుండి శాంతిగా ఉండేవాళ్ళు ఉన్నారు, ఎటు చూసినా ముళ్ళకంపల. అదే మన కాలం మీద మనం నిలబడి, ఇందాక సనత్ కుమార్ చెప్పాను, నీ మీద ఎవరైనా ఆధారపడి ఉంటారనుకోండి, నేను వీళ్ళందరినీ పోషిస్తున్నా మా మీద ఆధారపడారు అలా అనుకోకండి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధానం చూసుకోండి. ఎందుకంటే నీ మీద ఆధారపడితే మీరు చస్తే అది దిక్కులేని వాళ్ళు అయిపోతారు. నీ మీద ఆధారపడిన వాళ్ళు వాళ్ళకి రెక్కలు వచ్చేలా చూడండి, నీకు అర్థం కాదు, కాళ్ళు కొద్దిగా వాళ్ళు కాళ్ళు నడిచేలా చూడండి. ఎప్పుడు చంటి పిల్లలా మీ దగ్గర పడి ఉండాలనుకోకండి, వాళ్ళ కాళ్ళతో నడిచేలా ఉండాలి, వాళ్ళ చేతులతో వాళ్ళు పని ఉండాలి. అదే కాదు, మీరు కూడా ఇతరుల మీద ఆధారపడద్దు. ఒకళ్ళు మీ మీద ఆధారపడిన ప్రమాదం ఎప్పటికైనా, మీరేదో ఎప్పుడు సమానంగా ఎక్కడ ఉంటారు, మీరేనా సమానంగా ఉంటారు కదా, మీరేదో ఇంకోటి మీద ఆధారపడుతున్నారనుకోండి, నీకు అది అది ప్రమాదం. ఆడ ఎప్పుడు సమానంగా ఎప్పుడు రజోగుణం వస్తుందో చెప్పలేం కదా, నాయకది. అయితే ఇతరులు మీ మీద ఆధారపడినా తగ్గించుకోండి, అది అంటే ఆయనకి రెక్కలు వచ్చేలా చూడండి. మీరు వెళ్ళి ఇతరుల మీద కూడా ఎక్కువ ఆధారపడద్దు, ఎక్కువ నూటికి నూరు పాళ్ళు వాళ్ళు మంచివాళ్ళు మంచివాళ్ళు వెళ్ళి అక్కడ వాలిపోవద్దు, దానివల్ల కూడా మీకు ఇబ్బంది ఉంది. వాళ్ళకి ఏదైనా రజోగుణం వస్తే సడన్ గా విడిచిపెట్టేస్తారు. మరి బ్రూటస్ డ్రామా జూలియస్ డ్రామా కదా, యూ బ్రూటస్ సీట్రూమ్ చిరకాల స్నేహం, ఎవరికి జూలియస్ సీజర్ తోటి బ్రూటస్ చాలా స్నేహం. తర్వాత ప్రధానమంత్రి పదం అయిపోయిందా, తర్వాత అతనికే ఇస్తాను, నిజంగా జరిగింది కదే జూలియస్ సీజర్. తర్వాత ప్రధానమంత్రి పదం అతనికే ఇవ్వాలనుకున్నాడు, ఎవడు బ్రూటస్, ఈలోపు చెప్పుడు మాట్లాడినాడు. ఈ చెప్పుడు మాట్లాడిన వాళ్ళతో, చెప్పుడు మాట్లాడిన వాళ్ళతో ఎప్పటికైనా ప్రమాదం. చెప్పుడు మాట ఇదే అలవాటు ఉంటుంది కొంతమంది సహజంగా, వాడి బయట ఉన్న ప్రమాదం ఇంట్లో ఉన్న ప్రమాదం. అలా బ్రూటస్ చెప్పుడు మాట్లాడి పాడైపోయి ఆడు మిగతా వాళ్ళు జూరిస్తుందని నలుగురు పొడిచారు, ఐదవడు వీడు పొడిచాడు జూరిస్తుంది పోతున్నప్పుడు. అప్పుడు యూ బ్రూటస్ యూ టూ బ్రూటస్ అంటాడు, అంటే నేను చచ్చిపోయినందుకు నేను చచ్చిపోతున్నాను, నేను చనిపోతున్నందుకు నేను బాధపడలేదు, నువ్వు పాడైపోయినందుకు నేను బాధపడుతున్నాను. అంటే నువ్వు మంచివాడే కానీ దుష్ట సహవాసం చేసావు, నువ్వు కూడా చివరికి పాడైపోయావు అంటే నేను చనిపోయినందుకు నేను బాధపడుతున్నాను, నువ్వు మంచివాడే కానీ చివరకు నువ్వు కూడా పాడైపోయావు, నువ్వు కూడా పాడైపోయావు తనకి ఈ బ్రోటస్, ఈ టూ బ్రోటస్ అంటాడు. చివరికి ఇంత ఇంత దురాశ కోసం వెళ్తాడు, చివరికి రాజ్యం రాలేదు. ఎవరికి బ్రోటస్కి రాజ్యం రాలేదు, ఇంకో నెలలాడు అని చంపేశారు, బ్రోటస్ అని చంపేశారు. రాజ్యం లేదు, ఇప్పుడు ప్రాణం ఉందంటే ప్రాణం కూడా పోయింది. రాజ్యం ఎలాగ రాలేదు అడిగి, ఇప్పుడు ప్రాణం ఉన్నా పర్వాలేదు, ఏదో ఈ బచ్చలు కూడా తినవచ్చు, చివరికి ప్రాణం కూడా పోయింది. అడు రెండు పోయి, రాజ్యం పోయింది, ప్రాణం పోయింది. ఆ దుష్ట కోసం ఎలాగుంటుంది. మరి దుర్యోధనుడు కూడా ఈ కర్ణుడు ఆ శకుని ఒకడున్నాడు, ఆడు మేనమ ఒకడు దొరికాడు. ఆ మేనమ ఏం చెప్పి ఆవిడ మీద చెడ్డ మాటలు చెప్పేవాడికి, ఆడొకడు దొరికాడు, ఇల్లు ఒకడు దొరికాడు. చివరికి ఏమన్నా అంటే కృష్ణరాజు భారంలో ఏమన్నా అంటే, ఇప్పుడు నీ మేనమ ఒకడు దొరికాడు, ఈ కర్ణుడు ఒకడు దొరికాడు, ఈ చుండ్రు జనం కొంతమంది దొరికారు, వీళ్ళందరూ కలిసి నిన్ను రక్షిస్తారనే తలంపుడు ఉండవు. ఇంకా ఈ భావన అది, వీళ్ళందరూ కలిసి నన్ను రక్షిస్తారనే భావన ఉంది. చివరికి యుద్ధభూమిలోకి వచ్చాక జెండాపై కపిరాజు ఉంటాడు, అర్జునుడు రథం తోలుతూ ఉంటాడు, ఆ అర్జునుడు యుద్ధం చేస్తూ ఉంటాడు, నేనేమో రథం తోలుతూ ఉంటాను, మీరందరూ వలస పెట్టి చచ్చిపోయినప్పుడు అప్పుడు కుయ్యో ముర్రు మీ కర్ణుడు రక్షించలేడు, మీ ఎవడు మీ జ్ఞానమవడు రక్షించలేడు, ఎవడు రక్షించలేదు, అప్పుడు కుయ్యో ముర్రు అని నీకేం ప్రయోజనం లేదు, ఊరు చాపలు పడేస్తారని చెప్పాడు. ఆడికి కర్ణుడంటే భీష్ముడు చచ్చేసేస్తాడు, ద్రోణుడు చచ్చేసేస్తాడు, భీష్ముడు చచ్చేసేస్తాడు, ఆడు పెద్దవాళ్ళు. కానీ ఆడు చచ్చిన కర్ణుడు ఒకడు, వీళ్ళందరినీ పాండవులు కృష్ణుని కూడా చంపేసి రాజ్యం నాకు ఇచ్చేస్తాడని భావన అడుగుంది లోపలికి, ఎవరికి ఆడికి దుర్యోధనుడికి ఆ భావన ఉండిపోయింది లోపల. ఆడికి యుద్ధం చేసి మనం నెగ్గుతామనే భావన అదేటే కారణం, అది కృష్ణుడు కల్పించాడు. ఒక కర్ణుడు కాదు, 1000 మంది కర్ణులు వచ్చినా, 100,000 మంది కర్ణులు వచ్చినా తుడిచేస్తావు, పాడేస్తావు. అప్పుడు కూడా కర్ణుడి మీద విశ్వాసం పాడేగాడు. ఇది ఇలా రాత ఆడు కర్ణుడి మీద ఆధారపడిపోతున్నాడని చెప్పి కృష్ణుడికి అర్థమైంది. ఒక కర్ణుడు కాదు, 1000 మంది కర్ణులు, 100,000 మంది కర్ణులు యుద్ధాలకు వచ్చినా తుడిచేస్తాము, చీపురు పెట్టి దుమ్ము ఎలా తుడిచేస్తాము, 100,000 మంది కర్ణులు తుడిచేస్తామని చెప్పాడు. అప్పుడు కూడా వాళ్ళకి న్యాయం అవ్వలేదు, ఏంటి ఇలా చెబుతున్నాడు అని స్ఫురించలేదు వాడు. ఇంకా నెగ్గుతాం, ఇంకా నెగ్గుతాం, ఇంకా రాజ్యం పరిపాలన చేసుకోవచ్చు, రాజ్యం పరిపాలన చేసుకోవచ్చు. ఆడు చచ్చి ఆడు ఏడిచాడు, ధర్మరాజు బతుకుని ఇది ఏడిచాడు. వీళ్ళందరూ ఆ కథ చెప్పారు కదా, వీళ్ళందరు నా గురించి చచ్చిపోయారు, వీళ్ళందరు నా గురించి చచ్చిపోతే ఆ ఏడుపు ఆపు చేయడానికి, ఆ ఏడుపు ఆపు చేయడానికి భీష్ముడు చెప్పిన కథ చెప్పాను కదా మీకు, మళ్ళీ చెప్పక్కర్లేదు, టైం వేస్ట్. అసలు ఇంకోటి, ఎప్పుడైనా ఇద్దరు దావా చేసుకున్నారనుకోండి, ఇద్దరు దావా చేసుకుంటే నెగ్గినోడు దావా చేసినోడు ఇద్దరికీ డబ్బు అయిపోతుంది, దానికి సామె చోటు ఉంది. నెగ్గినోడేమో ఇంటికాడ ఏడుస్తాడని ఓడిపోయినోడు రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తాడు, ఇది సామెత. ఈ దావా చేసుకున్నాడు ఇద్దరికి సమానమైన డబ్బు అయిపోతుంది, ఆ నెగ్గినోడేమో ఇంటికాడ ఆడి ఏడుస్తాడని ఇంటికాడ ఓడిపోయినోడు రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తూ ఉంటాడు, అది ఇద్దరికి తేడా. ధర్మరాజు సుఖపడ్డాడంటే వీళ్ళందరు నావలు చచ్చిపోయి వీళ్ళందరూ చచ్చిపోయి ఆడ ఏడిచాడు ధర్మరాజు. నువ్వు చచ్చిపోవడానికి నువ్వు ఎవడరా, నువ్వు ఉన్నావు అసలు, వీళ్ళందరినీ చనిపోయడానికి నువ్వు ఎవడరా, కాలం నువ్వు ఉన్నావు అసలు. భీష్ముడు ఏమన్నాయంటే నువ్వు కర్తవ్య కాదని చెప్పాడు. పాండవుల చావుకి కౌరవుల చావుకి కౌరవులే కారణం, కానీ నువ్వు కర్తవ్య కాదని చెప్పాడు. ఎవరు భీష్ముడు ఎవరి చోటి ధర్మరాజుతోటి, సనత్ కుమారుడు ఎలా చెప్పడు, నువ్వు కర్తవ్య కాదని చెప్పాల్సి నువ్వు లేవు కదా అంటాడు. మొత్తం క్షవరం ఇంక జుట్టంతో నెత్తి నెత్తి మీద జుట్టంతో చూపు గురికేసి వదిలేస్తాడు. భీష్ముడే గరువు, నువ్వు ఉన్నా నీ కారణం నువ్వు కాదు, పాండవులు కరువులు చనిపోవడానికి వాళ్ళ కర్మాల కారణం అంతే, నువ్వు కారణం కాదని చెప్పాడు. అప్పుడు శాంతించాడు. వాళ్ళ కర్మ వల్ల వాళ్ళు చచ్చిపోయారు కానీ నీ వల్ల వాళ్ళు కౌరవులు చనిపోలేదని అప్పుడు శాంతించాడు. అడు అలా చెప్పు, సనత్ కుమారుడు అలా చెప్పడు, నువ్వు కారణం కాదని చెప్పాల్సి నువ్వు లేవు కదా అంటాడు. అంటే మొత్తాన్ని గురించి వదిలేయటం, మొండనం చేసి వదిలేస్తాడు. నువ్వు అవి ఉంటే కదా కారణం, కారణం కాదు ఉంటే కారణం, లేకపోతే నువ్వు కారణం కాదు ఉంటే కదా నువ్వు లేవని చెప్పేస్తాడు. మరి ఉంటావనుకున్నా తలం పనిచేయాలి. నువ్వు లేవు, ఒకవేళ నేను ఉన్నాను అనుకుంటే నీ తలంపే కానీ నిజం కాదు. నీ సబ్జెక్ట్ చూడండి, నేను ఉన్నాను నాకు తెలుస్తుంది కదా అంటాను, నువ్వు ఉన్నావని ఎలా తెలుస్తుంది? తలంపంతే. నువ్వు ఉన్నావని నువ్వు అనుకుంటే తలంపే. నువ్వు గాఢ నిద్రలో నేను ఉన్నానని ఎవరైనా అనుకుంటాం? గాఢ నిద్రలో మనం ఉన్నామని అనుకుంటాం, తలంపు వచ్చాడు అనుకుంటాం మనం ఉన్నామని. ఆ ఉన్నామనుకునేది తలంపే. అంటే మనుషులకి మనుషులు చర్య అక్కడ ఉందంటే సమిష్టి జీవితం లేదు. సమిష్టి జీవితం లేకుండా వ్యక్తిగతంగా మేము గొప్పవాళ్ళు అయిపోవాలి, గొప్పవాళ్ళు అనుకుంటున్నారు. మీకు అర్థమవుతుంది? అది దుఃఖానికి కారణం. మనకి సమిష్టి జీవితం లేదు. వ్యక్తిగతంగా గొప్పవాళ్ళు అయిపోవాలి, గొప్పవాళ్ళు అయిపోవాలి, అది మీ దుఃఖానికి కారణం. అంటే వాళ్ళకంటే మనం ఎక్కువగా ఉండాలి, ఇలా ఏదో అనుకుంటూ ఉంటారు కదా మనుషులు. ఏదో అసలు నీ దుఃఖానికి బీజం అక్కడ పడుతుంది, తర్వాత మొక్క ఎప్పుడు అవుతున్నది వేరే విషయం. బీజ సమిష్టి జీవితం మనకు లేదు. నేను ప్రత్యేకమైన ఇండివిజువాలిటీ ఏదో ఉందనుకోవడం నీకు అశాంతి ప్రారంభం అవుతుంది. సమిష్టి జీవితం ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మీరు ఏదైనా పొరపాటు చేసేదనుకోండి వాడు చేసినట్టే ఉంటుంది, అది మీరు ఏదైనా మంచి చేసేదనుకోండి వాడికి చేసినట్టే ఉంటుంది. అవి వ్యక్తిగతమైన తలంపులు ఆగిపోతాయి మనకి. అది సమిష్టి జీవితం. అది మీరు పొరపాటు చేస్తే వాడే చేశానుకుంటాడు, మీరు మంచి చేస్తే వాడే చేశానుకుంటాడు, మీరు తనకంటే భిన్నంగా మీరు చూడరు. అప్పుడు మీకేమవుతుందంటే జ్ఞానానికి పునాది పడుతుంది. ఈ వ్యక్తిగత జీవితం వల్లే మనం శాంతికి దూరం అవుతున్నాం. అది మీరు లోపలికి వెళ్ళి చూస్తా అంటే, అంటే మనస్సు ఇప్పుడంటే ఈ మనస్సు ఏదైనా పంచదార నీళ్ళు వేస్తే ఎలా కరిగిపోతుందో, ఉప్పు నీళ్ళు వేస్తే ఎలా కరిగిపోతుందో, ఈ హృదయ సముద్రంలో మనస్సు వెళ్ళి కరగాలి. అది దహన విద్య అంటారు, హృదయ విద్య. అంటే అది హృదయ విద్యలో అంటే మనస్సు అనేది హృదయంలో కరగాలి, మనస్సు అనేది హృదయం కరగాలి. అది అక్కడ నిలబడితే కరుగుతుంది. అది హృదయంలో ఎల్లి మనస్సు నిలబడితే కరిగిపోతుంది రైతే. అప్పుడు హృదయకారం చెందుతుంది అది. అది ఏం చెందుంది? మనస్సు హృదయకారం చెందుతుంది. అయితే అది కరగదు. మనం కరుగుతున్నామని అనుకుంటాము, అది కరగదు. ఏం చేద్దంటే ఉనికి అలా మురిగి మళ్ళీ బయటకు వచ్చేస్తా ఉంటుంది. వెళుతుంది, ఎప్పుడైనా వెళుతుంది. అదేదో తక్కువే ఏ మహాత్ముడి సన్నిధానంలో, మహర్షుడి సన్నిధానంలో ఎప్పుడు గౌక్కుని లోపలికి వెళ్ళినట్టు ఉంటుంది. వెళుతుంది కూడా లోపలికి వెళ్ళినట్టు అది మళ్ళీ వచ్చేస్తా ఉంటుంది. మళ్ళీ ఏం చేస్తుంది? వచ్చేది. దానికి కారణం ఏంటంటే ఈ బయట గొడవ తినమరిగి ఉంటుంది. అది బయట గొడవ రుచి తెలుస్తుంది కదా, తర్వాత ఏదో ఇంద్రియాన్ని ఆ మనసును తీసిపోతుంది. ఒకవేళ ఇంద్రియం తీసుకెళ్ళకపోయినా దానికి ఏదో వికారాలు ఉంటాయి, స్వరసిద్ధమైన వికారాలు ఉంటాయి. ఎవరికి? మనసుకి. ఈ వికారాలు కానీ ఇంద్రియాలకు సంబంధించిన ఆకర్షణలు మనసు కూడా లోపంలో చాలా ఆకర్షణ ఉంటాయి. ఇందులో ఏ ఆకర్షణ పట్టుకుని మనసు ఉన్నా అది హృదయంలోకి వెళ్ళదు, వెళ్ళ కరగదు. అది సీక్రెట్. ఒకవేళ వెళ్ళినా ఎప్పుడైనా వెళ్ళా కలగదని కదా. అది కలిగితే కానీ హృదయకారం, మనస్సు హృదయకారం, మనస్సు హృదయంలో కలిగితే కానీ హృదయకారం చెందదు. హృదయకారం చెందితే కానీ అప్పుడు జ్ఞానం రాదు. అక్కడ మనస్సుని లయించాలి, మనస్సుని లయించాలి. లయించకుండా జ్ఞానం రాదు. ఇప్పుడు వీడు ఏమంటున్నాడు, ఎప్పుడెప్పుడు ఆనందం కలుగుతుందండి, ఎప్పుడైనా కలిగించాలి ఆనందం కలుగుతుంది, ఎప్పుడైనా శాంతి కలిగిపోతుందండి, ఎప్పుడైనా ఆనందం వచ్చినప్పుడు పొంగిపోతున్నాను, ఆనందం తగ్గేపడి కుంగిపోతున్నాను, మరి అది అలా వచ్చినప్పుడు అలా ఉంటున్నాను, ఇలా వచ్చినప్పుడు ఇలా ఉంటున్నాను అండి. ఇలాగ ఏదైనా ఆనందం వచ్చినప్పుడు ఆనందంగా ఉంటున్నానండి, ఎప్పుడు ఆనందం పోయింది అనుకుని పోయింది పోయింది అనుకుంటున్నాను, అలా వచ్చినప్పుడు ఎలా ఉన్నాను, ఇలా వచ్చినప్పుడు ఇలా ఇలా ఉన్నానని చెబుతున్నాడు భగవాన్. ఏమంటున్నారంటే అది నీకు ఆనందం కలిగింది, ఆనందం కలిగినప్పుడు నువ్వు ఉన్నావు, ఉన్నావు కదా, ఆనందం పోయింది మళ్ళీ, నీకు కలిగిన ఆనందం మళ్ళీ పోయింది, అది పోయినప్పుడు నువ్వు ఉన్నావు, ఆనందం ఉన్నప్పుడు నువ్వు ఉన్నావు, ఆనందం పోయినప్పుడు ఆనందం పోయినప్పుడు నువ్వు ఉన్నావు, ఆ నువ్వెవరో తెలుసుకుంటే కానీ ఆనందం నిలబడదు అన్నాడు. అది సబ్జెక్ట్ మీరు బాగా ఫాలో అవ్వండి. మనకి ఎప్పుడైనా శాంతిగా ఉన్నప్పుడు కూడా మనం ఉన్నాం, అశాంతిగా ఉన్నప్పుడు కూడా మనం ఉంటాం, నీకు అర్థమవుతుంది. అయితే ఆ లోపల శాంతిగా ఉన్నప్పుడు మనం ఉన్నాం, అశాంతిగా ఉన్నప్పుడు కూడా మనం ఉన్నాం. ఆ నువ్వే ఆ నేనెవడో మనం తెలియకపోతే నీకు ఇంకా ఆనందిస్తే ఆ నేనున్నని చెప్పి ఏ వచ్చినా వస్తుంది వెళ్ళిపోతుంది, శాంతి వస్తుంది వెళ్ళిపోతుంది, ఆనందం వస్తుంది ఆనందం వెళ్ళిపోతుంది, ఏ నేనికైతే ఇవన్నీ వస్తున్నాయో వాడు పొంగిపోయినప్పుడు దగ్గర మనం సిగరెట్లు కాల్చి వాళ్ళ దగ్గర కూర్చుంటే పొగ మారణం వేసేస్తారు. సిగరెట్లు కాల్చి వాళ్ళకి ఎప్పుడు సంతోషం వచ్చింది అనుకోండి, వాళ్ళ దగ్గర కూర్చుంటే పొగ మన ముఖం మీదకి వేసేస్తారు. నేను ఎప్పుడైనా సిగరెట్లు కాల్చి చూడండి, వాళ్ళకి సంతోషం వస్తే మన మీద మన ముఖం మీద ఊదేస్తారు. అలా పాటు వాళ్ళు దుఃఖంగా ఉన్నప్పుడు కూడా సిగరెట్లు కాల్చుకుంటారు, అప్పుడు ఆ పొగ వాళ్ళ మీద ఊసుకుంటా ఉంటారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారు, మీరు క్లీన్ అబ్జర్వర్స్ కింద ఉండాలి. మీ ఆయన ముఖం కూడా మీకు తెలిసిపోతే లాభం వచ్చిన ఒక రోజున వస్తాం ఇంటికి, నష్టం వచ్చినప్పుడు ఒక రోజున ఒక ఇంటికి వస్తూ ఉంటాడు. మీ ఆయన ముఖం ఇంటికి ఇంటికి నష్టం లాభం వచ్చింది అనుకోండి సంతోషం గోస్తాడు, నష్టం వచ్చినప్పుడు కేడ ముఖం వేసుకొస్తాడు, మీకు తెలిసిపోతూ ఉంటాడు మీ ఆయన గురించి కూడా. వాడు నష్టం వచ్చినప్పుడు ఊ చేసుకుంటూ వచ్చేస్తాడు మీ ఇంటికి, వాడికి ఏమైనా నష్టం వచ్చింది అనుకోండి, ఎక్కడైనా దెబ్బతిన్నాడు అనుకోండి, ఉసూరు మంటే ఏడుస్తాడు ఇంటికి. మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీకు తెలుస్తుంది. దీనికోసం పెద్ద పెద్ద పుస్తకాలు చదివి ఎక్కర్లేదు. అది సనత్ కుమారుడికి ఎందుకు భయం లేదు అంటే తనకు భిన్నంగా ఏది చూడలేదు. సృష్టిని చూసినా సృష్టిలో తనకు భిన్నంగా ఏది చూడలేదు, తనకు భిన్నంగా ఏది చూడలేదు, అంతా తానే. ఇంకా అది భయం కారణం లేదు. ఇప్పుడు మామూలుగా వేరు బాగున్నప్పుడు భయం వస్తుంది, వేరు బాగుండేటప్పుడు అంతా తానైనప్పుడు వాడిని చూసి వాడు ఎవడో భయపడ్డు, ఇతరులను చూస్తే భయపడతాడు. తనకంటే వేరు ఎవడో లేడు, తన అంతా తానైనప్పుడు ఇంకా భయపడేది లేదు. భయం కూడా తలంపు, భయం కూడా ఒక తలంపే. నేననేది కూడా తలంపు, జాగం నేననేది కూడా ఒక తలంపు. తలంపు అంటే మనం ఎన్ని సాధనలు చేసినా దేహభావం అక్కడ ఉండిపోయింది అనుకోండి, మీరింటి అందరూ ఇంటికి వెళ్ళిపోండి, నేను చెప్పిన మాటలు నమ్మొద్దు, శాస్త్రం చెప్పిన మాటలు నమ్మొద్దు, సనత్ కుమారుడు చెప్పిన మాటలు నమ్మొద్దు, వాసుదేవ స్వామి వారు చెప్పిన మాటలు నమ్మొద్దు. మీరందరూ ప్రశాంతంగా ఉండండి, ఇంటికి వెళ్ళిపోయి భోజనాలు చేసి కూర్చోండి, అది మీకు ఆలోచన ఎందుకు వస్తున్నాయో చెప్పండి. ఏ సంకల్పాలు వస్తాయి కదా మీకు, ఏదో ఆలోచనలు వస్తాయి, తలంపులు వస్తాయి, ఇంటికి వెళ్ళిపోయింది. ఆ తలంపు ఎందుకు వస్తుందంటే కారణం మీ దేహమే కాదు. మీకు అర్థమవుతుంది, మీరు ఇంటికి వెళ్ళిపోండి, పుస్తకాలు ఏమి చదవద్దు, ప్రశాంతంగా కూర్చోండి. మీకు ఏదైనా ఆలోచన వస్తుందనుకోండి, మీకు ఏదైనా తలంపు వస్తుందనుకోండి, మీకు ఏదైనా భయం వస్తుందనుకోండి, మీకు ఏదైనా గర్వం కూడా వస్తూ ఉంటుంది మీకు అప్పుడప్పుడు గర్వం వస్తుందనుకోండి, ఇవన్నింటికి సెంటర్ మీ దేహమే. అంటే దేహం అంటే దేహము నేననే భావంలో, దేహము నేననే భావంలోంచి, దేహము నేననే తలంపులోంచి మీ సంకల్పాలు వస్తాయి, వికల్పాలు వస్తాయి, భయాలు వస్తాయి, వికారాలు వస్తాయి, క్రోధాలు వస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. ఏ ఎందులోంచి, దేహము నేననే తలంపులోంచి అన్నీ వచ్చేస్తాయి. అంటే భగవాన్ ఏం చెప్పారంటే ఆ దేహం అని నేనే తలంపున్నప్పుడు అన్నీ ఉన్నాయి, అది లేకపోతే ఏది లేదు, నీకు అన్నీ ఉన్నాయి. సనత్ కుమారుడికి సంసారం లేకపోవడం కాదు, సంసార వాసన లేదు. సనత్ కుమారుడికి సంసారం లేకపోవడం కాదు, సంసారం తాడుకు వాసన లేదు సనత్ కుమారుడు. అది నిష్ట అటువంటిది, అది ఆత్మనిష్ట. శివుణ్ణి కూడా శివుడు వస్తే శివుణ్ణి కూడా ఆత్మగా చూశాడు కానీ శివుడిగా చూడలేదు. అయితే మీరు ఇంటికి వెళ్ళి పరిశీలన చేసుకుంటే మీ తలంపులు వస్తాయి, ఆలోచనలు వస్తాయి, కోరికలు వస్తాయి, ఏదో 90 గొడవలు వస్తాయి. కానీ మీకు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయా? దేహము నేను, ఈ దేహం అంత మీరు పరిశీలించుకోండి. దేహము నేను, ఆ దేహము నేను తలంపులోంచి అన్ని గొడవలు వస్తాయి. సంతోషం వచ్చినా అంతే, దుఃఖం వచ్చినా అంతే, అది పోకుండా మీరు ఎన్ని పూజలు చేసినా ఎన్నిసార్లు కొండ చుట్టూరు తిరిగినా మీకు మీరు పునర్జన్మ లేని స్థితి రాదు. అది సంస్కృమారు. అరుణాచలం గురించి ఏం చెప్తారంటే అల్లుడు కొండ మాంగారు కొండ, అల్లుడేమో కొండ మాంగారు కొండ, ఈడేమో ఈడేమో కొండ, ఎక్కడ అరుణాచలంలో ఈడు కొండ, అరుణాచలంలో ఈడు కొండ, ఎవరు శివుడి కొండ, ఈడు మాంగారేమో యమవంతుడు, ఈడు మాంగారు హిమాలయ పర్వతాలకు, ఈడేమో ఇక్కడ అరుణాచలానికి రాజు, ఈడు మాంగారు హిమాలయ పర్వతాలకు రాజు. అది శాస్త్రం ఏం చెప్తారు, ఆడి కొండ మాంగారు కొండ, అల్లుడు కొండ, ఆడి కొండ ఈడి కొండ. పెళ్లిళ్ళప్పుడు ప్రభలు చెబుతారు, పెళ్లిళ్ళప్పుడు వీరి పలానా వాడు మనోడు, వీరి పలానా వాడు పుని మనోడు, వీరి గోత్రం ఇది, వీరి నక్షత్రం ఇది, ప్రభలు చెబుతారు. శివుడి పెళ్లికి బ్రాహ్మణులకు ఏం చెప్పాలో తెలియలేదు, నోరు మోసు కూర్చున్నారు. శివుడికి తండ్రి లేడు, శివుడికి తండ్రి లేడు. పార్వతీదేవి తండ్రి పేరు హిమవంతుడు అని చెప్పారు, శివుడికి తండ్రి ఏంటంటే శివుడికి తండ్రి లేడు. ప్రవర మానేశారు, అడుగు ప్రవర మానేసి ఇదేంట్రా తండ్రి లేని వాడికి, తండ్రి లేని వాడికి మేము పెళ్లి చేయటం హిమవంతుడికి అనుమానం. అది ఏ జాతి వాడు, మనం ఏమో కొండ జాతి వాడు, మన కొండ ఈడేవడని ప్రవర లేదు, బ్రాహ్మణులకు ఏం చెప్పాలో తెలియక ప్రవర వదిలేశాడు. వీడు పార్వతీదేవి హిమవంతుడి కుమార్తె అని చెప్పారు, మరి వీడు ఎవడ కుమారుడు అని చెప్తారు, వీడు వాడు స్వయంభూ వాడు. అది ప్రవర బ్రాహ్మణ వదిలేశారు, ఏం చెప్పాలో తెలియక అది వదిలేసేసి పెళ్లి కానివ్వండి అన్నారు, ప్రవర వదిలేశారు. అప్పటి నుంచి వీడికి బాధగా ఉంది, ఎవరికి హిమవంతుడికి, ఏది ఏ జాతి వాడో తెలియలేదు, మన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాం, ఏ జాతి వాడో తెలియదు, చివరికి అరుణాచలంలో కొండ ఈడని తెలిసాను, నా జాతి వాడని తెలిసాక అప్పుడు సంతోషం కలిగింది. అట్లా ఆడు నా జాతి వాడే, ఆడు నేనేమో కొండ జాతి వాడిని, మన అల్లుడెవడు, ఆడు కొండ నేను కొండ అని అప్పుడు చల్లబడ్డాడు. అప్పుడు దాకా ఈ ప్రవర్లో ఆయన చెప్పలేదు, వీడు ఏ జాతి వాడరు, మన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాం, వీడు ఏ జాతి వాడు, ఎవడు కుమారు కదా, బ్రాహ్మణులు కూడా తెలియక వదిలేశాడు. ప్రవర చదవడు ఏమని చదువుతాడు, ఎవడు కుమారుడు అని చదువుతాడు శివుణ్ణి, వాడు స్వయంభూ వాడు, ఎవడు కుమారుడు అని చదువుతాడు. అయితే చివరికి హిమవంతుడికి ఎప్పుడు, హిమవంతుడికి ఎప్పుడు కలిగిందంటే, హిమవంతుడికి ఎప్పుడు చల్లబడ్డాడంటే, ఆడు మన జాతి వాడే, మనం కొండ, ఆడి కొండ, ఎవడ కొండ, ఆ శివుడి కొండే, ఆడి కొండ, నేను కొండ, కాబట్టి మన జాతి వాడికే మన అమ్మాయిని ఇచ్చామని అప్పుడు చల్లబడ్డాడు. అది ప్రవర. ఈ ప్రవర్లు అన్ని చదివాక అప్పుడు పెళ్లిళ్ళు, ముందు ప్రవర చదివేస్తారు. ఈ ప్రవర చదవడం మానేశారు. ఎవడికి శివుడికి ఏమని చదివారు, ఎవడ మనవడు, ఎవడ కొడుకాడు, ఆడికి తండ్రి లేడు, తాతగారు లేడు, ఆడికి చివరికి హిమవంతుడికి ఎప్పుడు శాంతి కలిగింది, మనం కొండ, మన అల్లుడెవడు, ఆడి కొండే, మన జాతి వాడికే మన అమ్మాయిని ఇచ్చామని అప్పుడు చల్లబడ్డాడు, పరాయి జాతి వాడికి ఇవ్వలేదాడు. అది అరుణాచలం కదా. అంటే అరుణాచలంలో శివుడు మూడు రూపంలో ఉంటాడు. శివుడు ఎలా ఉంటాడు, మూడు రూపాల్లో ఉంటాడు. అంటే ఒకటి ఏంటది, గిరి రూపం, రెండు లింగ రూపం, అంటే లింగ రూపంలో ఉంటాడు, రెండు గిరి రూపంలో ఉంటాడు. సరే అరుణాచలేశ్వరుడు అరుణగిరి నాదిరిగా ఉన్నాడు. అది ఎలా ఉన్నాయంటే అరుణగిరి మనలాగ శరీరం ధరించున్నాడు. ఎలా ఉన్నాడు, అరుణగిరి నాదుడు శివుడు సాక్షాత్తు రక్త మాంసాలతోటి అక్కడ ఉన్నాడు. ఎవరితోటి, కొండపైన మూలన చెప్తారు, ఏదో మూల ఉంది, ఆ మూలలో ఉన్నాడు. ఆడేమో ఒక మర్రి చెట్టు కింద ఉన్నాడు. అది వటవృక్షం. అది ఏంటిది, అశ్వత్థ వృక్షం అంటే రావు చెట్టు, వటవృక్షం అంటే మర్రి చెట్టు. ఒక మర్రి చెట్టు కింద సశేరుడే ఉన్నాడు అని ఈశ్వరుడు మన మానవ శరీరంలో ఉన్నాడు, కొండ రూపంలో ఉన్నాడు, ఇంకేలా ఉన్నాడు, గిరి రూపంలో ఉన్నాడు. అయితే ఈశ్వరుడు అరుణాచల్లో మూడు రూపాల్లో ఉన్నాడు. ఒకటి ఏమో లింగ రూపం, రెండు గిరి రూపం, రెండు మానవ రూపం, అంటే మనలాగా రక్త మాంసాలతో అక్కడ ఉన్నాడు. అదే మూడు రూపాల్లో ఈశ్వరుడు అక్కడ ఉన్నాడని చెప్తారు మామూలుగా శివపురాణంలో. అక్కడ అయితే నీకు అనుభూతులు వస్తూ ఉంటాయి, ఆ దృశ్యాలు కలిగినాయి, ఈ దృశ్యాలు కలిగినాయండి, ఈ మధ్యన మాకు శాంతిగా ఉంటుందో, ఆనందంగా ఉంటుందో, ఏదో నీకు అనుభూతులు కలుగుతూ కలగవచ్చు, నీకు ఎప్పుడన్నా సంతృప్తి కూడా కలిగితే కలగవచ్చు, ఎప్పుడన్నా సంతోషం కలుగుతూ ఉంటుంది, ఎప్పుడన్నా భయం కలుగుతూ ఉంటుంది, ఎప్పుడన్నా ద్వేషం కలుగుతూ ఉంటుంది, ఇవన్నీ వస్తానంటాయి అసలు జీవుడికి. ఆ జీవుడు అంటేనే పెంట, ఆ జీవుడు అంటేనే పెంట ఉన్నాడు. ఒకసారి ద్వేషిస్తూ ఉంటాడు, ఒకసారి ప్రేమిస్తూ ఉంటాడు, ఒకసారి కోపం చేసుకుంటూ ఉంటాడు, ఒకసారి అలా జీవుడు అలా ఏ టైంకి ఎలా ప్రవర్తిస్తాడో చెప్పలేదు. ఆ జీవ లక్షణాలు ఉన్నాయని చెప్పి ఎవరికి జ్ఞానం కలగదు.
జీవ లక్షణాలు ఉన్నాయని చెప్పు, ఎవరికి జ్ఞానం కలగదు. అది అన్ని వస్తూ ఉంటాయి నీకు. అనుభూతి సంతోషం వస్తుంది, భయం వస్తుంది, ద్వేషం వస్తుంది, కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎవరికి వస్తున్నాయి? దేహము నేనే తలంపుకు వస్తున్నాయి. ఏమిటి వస్తున్నాయి? ఆ దేహము నేనే తలంపు అయ్యి అంత నిజమో, ఇవన్నీ అంతే నిజం. ఇవన్నీ నిజం కాదు నీకు వచ్చే తలంపులు. ఆ దేహం నేననే తలంపు ఎంత నిజమో ఇవన్నీ నిజం. ఆ దేహం నేననే తలంపును ఓడగొడితే ఇవన్నీ ఆటలు ఎంతనే అయిపోతాయి. మీరు అక్కడ ఆగిపోకండి. సంతోషం వస్తే నాకు సంతోషం వచ్చిందని, దుఃఖం వస్తే నాకు, ఇవన్నీ ఎవరికి వస్తున్నాయి? నాకు వస్తున్నాయి. ఈ నేను ఎవరిని ఉంటుంది? అదే దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నానని ఎవరు అనుకోమనుకోవటం లేదు. నీ లోపల జ్ఞానేననే తలంపు అనుకుంటాను. దేహం పోయినప్పుడు నేను పోతున్నాడు. దేహం వచ్చినప్పుడు నువ్వు రాలేదు. దేహం వచ్చినప్పుడు నువ్వు రాలేదు. అది దేహం పోయినప్పుడు కూడా నువ్వు పోవు. ఈ దేహంతో సంబంధం, మనోదేహముల సంబంధం లేకుండా ఉన్నవాడివే నువ్వు. మనస్సుకి వికారాలకి నీకు సంబంధం లేదు. దేహానికి సంబంధం చావు పుట్టుకలతోటి నీకు సంబంధం లేదు. వీటితోటి తాదాత్యం పొందుతున్నావు. వీటితోటి తాదాత్యం నువ్వు కాని దానితోటి ఎంతకాలం, ఎన్ని జన్మలైతే నువ్వు తాదాత్యం పొందుతున్నావు, అంతకాలం నేను భయం అంటాడు. ఇది వేదం ఫైనల్. వేదం అంటే సుప్రీంకోర్టు పుణ్యమైన జడ్జిమెంట్. వేదం అంటే మామూలుగా నరసాపురం కోర్టు లేదా పాలకొల్లు కోర్టు, సుప్రీంకోర్టు పుణ్యమైన. నువ్వు కాని దాటివి, నువ్వు కాని సమాజంతో, నువ్వు కాని కులంతో, నువ్వు కాని నక్షత్రాలతో, నువ్వు కాని దేహంతో, నువ్వు కాని మనస్సుతోటి, నువ్వు కాని జాతితోటి, నువ్వు కాని సెక్స్తోటి ఎంతకాలం అయితే నువ్వు తాదాత్యం పొందుతావు, అంతకాలం నేను భయం. కోటి జన్మలు వచ్చిన కోటి జన్మలు కూడా నేను నీ కూడా భయం వెంటాడుతాను. వేదం ఫైనల్. ఇంకా మీరు అది వినక్కర్లేదు, చదవక్క. ఏ మనిషిని భయం విడిచిపెట్టదు. ఏ మనిషిని ఎంతకాలం విడిచిపెట్టదు? నువ్వు కాని దేహం, నువ్వు కాని గోత్రం, నువ్వు కాని గురం, నీ నువ్వు కాని కులం, నువ్వు కాని మనస్సు, నువ్వు కాని పరిసరాలు, సరసంగా పరిసరాలతో, తది నువ్వు కాని సమాజం. సమాజంతో తోదాత్మ్యం పొందే నీకు భయం తప్పదు. నువ్వు కాని విషయాలతోటి ఎంతకాలం అయితే, ఎన్ని జన్మలైతే నువ్వు తాదాత్మ్యం పొందుతూ ఉంటావు, అంతకాలం ఎవరు ఆపుచేయలేరు. నిన్ను భయం వెంటాడుతూ ఉంటుంది. భయం ఉంటే దుఃఖం వచ్చేస్తుంది. భయం వచ్చిందా దుఃఖం వచ్చేస్తుంది. భయం నువ్వు ఇతరులు నువ్వు కాని దానితో చాలా భయం ఎలా అంటుంది? భయం భయం వచ్చేస్తే భయం కూడా దుఃఖం. మనిషి కూడా నేడొచ్చినట్టే భయం కూడా దుఃఖం వచ్చేస్తుంది. ఇది సూత్రం. ఇదేంటది? ఇది వేదం చెప్పింది. వేదం ఫైనల్. వేదం ఫుల్ బెయిన్ జడ్జిమెంట్. అది సుప్రీంకోర్టు ఫుల్ బెయిన్ జడ్జిమెంట్. అది నేను భయం విడిచిపెట్టను. ఎంతకాలం నువ్వు కాని దానితో నీకు ఐడెంటిఫికేషన్ ఉన్నంతకాలం, నువ్వు కాని దానితో ఎంతకాలం అయితే సమాజం కూడా నువ్వు కాదు. సమాజం చోటు నువ్వు ఐడెంటిఫై అయితే అది కూడా నీకు భయ కారణం అవుతుంది. ఒక కులంతో నీకు తాదాత్యం లేదు, అది కూడా నీకు భయ కారణం అవుతుంది. ప్రపంచంతో తాదాత్యం పొందుతావు, నీ శరీరంతో నువ్వు తాదాత్యం పొందుతావు, నీ మనస్సుతో నువ్వు తాదాత్యం పొందుతావు. అయి అవి నువ్వైతే వాటితో తాదాత్యం పొందినా పర్లేదు, అవి నువ్వు కాదు కాబట్టి వాటితో తాదాత్యం పొందుతావు, నీకు భయం వస్తుంది. లాజిక్ అది. నీ శరీరమే నువ్వు అనుకో, దాంతో నువ్వు తాదాత్యం పొందుతాడు భయం అయ్యి. అది నువ్వు కాదు, నువ్వు కాని దానితో తాదాత్యం పొందుతావు కూడా భయం వస్తుంది. అది నీకు భయం రావాల్సిన పని లేదు. అంటే ఈ తలంపులు, ఈ చావులు పుట్టుకుని అవిద్యను చుట్టుకుని ఉన్నాయి. మళ్ళీ అవిద్య ఎక్కడో ఉందనుకోకండి. దేహభావం ఏంటది? ఆ దేహభావం నశించే వరకు నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, కోట్లాది ఖర్చు పెట్టి దాన ధర్మాలు చేసినా నీకు ఆత్మజ్ఞానం వస్తున్నాను. మంచి పనులు చేయండి, మంచిదే పుణ్యం వస్తుంది. అంటే దానికి జ్ఞానానికి సంబంధం ఏంటి అంటాడు సనత్ కుమార్. చేయండి మంచిదే, సత్కర్మ మంచిదే. నీకు డబ్బు ఉందనుకోండి, బాగా మంచి పనులు చేయండి, సత్కర్మ చేయండి, దానివల్ల పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం మీరు అనుభవించవచ్చు. అంతవరకు రైతు దానికే ఆత్మ జ్ఞానానికి సంబంధం ఏంటది? ఆ జ్ఞానం మీద ఎప్పుడైనా గురి పెడితే కదా అసలు దాన్ని పొందాలనే ఆసక్తి మీకు లేదు అసలు. అంటే దాని విలువ తెలియక, అంటే జ్ఞానాన్ని, ఆ జ్ఞాన సంపార్జన చెయ్యాలనే తలంపు కూడా మనకు ఎందుకు రావటం లేదండి? దాని విలువ మనకు తెలియక. అంటే నీవు నీవుగా ఉన్నప్పుడు ఏది కనపడదు నీకు. నీవు నీవుగా ఉన్నప్పుడు నీకు భిన్నంగా ఏది కనపడదు. మనం కానిదిగా ఉన్నప్పుడు నాకు భిన్నంగా కనపడదు. సూత్రం ఏంటి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నీవు నీవుగా ఉన్నప్పుడు నీకు భిన్నంగా ఏది కనపడదు. నువ్వు నీవుగా ఉండలేకపోతున్నావు, అన్ని భిన్నత్వంగా, అన్ని నీకు వేరుగా భిన్నంగా కనిపిస్తావు. అప్పుడు భయం వెంటాడు. అప్పుడు భయం వెంటాడు. భయం కూడా ఏమొస్తుంది? వేత రాగ భయ క్రోధం.
స్వామివారు చెబుతున్నారు. స్వామివారు ఏం చెప్తున్నారంటే, వేత రాగ భయ కోప, నువ్వు సాధన చేసి మూడు పోగొట్టుకో, మూడు ఆచరించు. నీ ముక్కులో గాలి ఎంతకాలం అయితే తిరుగుతా అంటే మూడు యజ్ఞ దాన తపస్సులు ఆచరించు. ఒకవేళ నీకు జ్ఞానం వచ్చినా ఆచరించు. నీ జ్ఞానం వచ్చేసింది అనుకో, నీకు అంశం లేకపోయినా ఆచరించు. ఈ మూడు విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయి. ఏది? వేత రాగ భయ కోపం. ఇష్టాలు ఏంటయ్యి? ఇష్టాలు. జీవుడికి ఇంకో పని లేదు. ఇష్టాలు. ఇష్టం అయిష్టం గడియారం ముందు తిరిగినట్టు ఇలా ఇష్టం అయి ఇష్టం మధ్యన తిరుగుతూ ఉంటుంది. ఎలా తిరుగుతుంది? ఇష్టం అయిష్టం, ఇష్టం అయిష్టం, అటువంటి మధ్య ఇంకా మనసు లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళదు, పైకి తేలిపోతూ ఉంటుంది. ఇష్టాయిష్టాలు మనలో ఉన్నప్పుడు పైకి తేలిపోతూ ఉంటుంది. నీకేమో ఎక్కడైతే రాగం ఉందో అక్కడ ఇష్టం వస్తుంది, ఎక్కడైతే ద్వేషం ఉందో అక్కడ అయిష్టం వస్తుంది. నీకు అర్థమవుతుంది? ఎక్కడైతే ద్వేషం ఉందో ఎక్కడైతే ద్వేషం ఉందో అక్కడ అయిష్టం వస్తుంది, ఎక్కడైతే రాగం ఉందో అక్కడ ఇష్టం వస్తుంది. సనత్కుమారుడికి ఇష్టం లేదు, అయిష్టం లేదు. ఏం చేయాలి? అందరినీ ఆత్మగా చూసేటప్పుడు ఇష్టం అయిష్టం ఏంటి అడిగి? అంటే సనత్ కుమారుడు సూత్రం రాసుకోండి. మీరు ఇంటికి వెళ్ళిపోయిన 10 సూత్రాలు రాసుకోక్కర్లేదు. సనత్ కుమారుడు చెప్పిన సూత్రం ఏంటంటే, నీకు 1000 కోట్లు ఉంటే ఆనందం రాదు, 100 PhDలు ఉంటే ఆనందం రాదు. మీరు అందరినీ ఆత్మగా చూడటం నేర్చుకుంటే మీరు ఆనందంగా ఉంటారు. ఇది సూత్రం. అంటే రకరకాల గుణాలు ఉన్నాయి సమాజం కదా. సమాజం అంటే సాంబార్లా ఉంటారు, రకరకాల గుణాలు ఉన్నవాళ్ళు. ఆ కూడా మీకెందుకో గుణాలు. ఆ గుణాలు కూడా వాళ్ళు కాదు, ఆ గుణాలు కూడా అందరినీ ఆత్మ దృష్టి చూడండి. వాళ్ళు మాట్లాడలేదు, నీకు ఆనందం కలుగుతుంది. ఆనందం నీకు ఆనందం కావాలంటే నీకు ఆనందం సంస్కృమారుడు చెప్పాడు. ఇంకేం కావాలి మీకు? మీకు ఆనందం కావాలంటే అందరినీ ఆత్మ దృష్టి చూస్తే నీకు మిగిలేది ఆనందం, మిగిలేది శాంతి, మిగిలేది సుఖం. అది సంస్కృమారుడు సూత్రం. వాడే సుబ్రహ్మణ్యుడు. వాడు సుబ్రహ్మణ్యుడికి కుమారుడు అనే పేరు. వాడికి ఏం పేరు? మన దేవతల్లో ఎవడికి కుమారుడు అనే పేరు లేదు. వాడు ఎప్పుడు కుమారుడిగానే ఉంటాడు. ఎప్పుడు 16 సంవత్సరాల వయస్సున్నాడు ఎలా ఉంటాడు అలాగే ఉంటాడు వాడు. వాడు కుమారుడే. కుమారుడు అంటే కుమారుడే. ఆ కుమారస్వామిని ఆరాధించేవాడినే కౌమారం. విష్ణువుని ఆరాధించేవాడు వైష్ణవు, శివుని ఆరాధించేవాడు శైవం, అమ్మవారిని ఆరాధించేవాళ్ళు అంటే శాక్తీయులు. ఆ కుమారస్వామి ఆరాధించే వాళ్ళనే కౌమారం అంటారు. అది ఏంటది? కౌమారం అంటే కుమారస్వామిని ఆరాధించి, అంటే ఇందులో ఏ రూపాన్ని ఆరాధించినా పరమాత్మ రూపాన్ని ఆరాధించినట్టే. అంటే మీరు విచారణ చేస్తే మిమ్మల్ని అంటిపెట్టి మీకు మిమ్మల్ని చుట్టుకున్న గొడవలో, మిమ్మల్ని అంటిపెట్టుకున్న గొడవలో, మీరు నొల్లుకుని తెచ్చుకుని గత జన్మల నుంచి మీరు నెల్లు తెచ్చుకున్న గొడవలు అన్ని అట్లంతా ఊడిపోతాయి. అది నిజం కాదు కాబట్టి ఊడిపోతాయి. అది ఊరికేదో ప్రతి జన్మలోనే ఏదో చుట్టపెట్టుకు వస్తూ ఉంటాం మనం. ప్రతి జన్మలో కూడా ఏదో గొడవలు చుట్టపెట్టి మనకు కాని గొడవలు నెత్తి వేసుకుని ఏదో చుట్టపెట్టుకు వస్తూ ఉంటాం. అంటే మీరు ఇంటికి వెళ్ళిపోండి, ప్రశాంతంగా కూర్చోండి, ఏకాంతంగా కూర్చోండి. ఎక్కడో ఒక రహస్యం చెప్తాను, సనత్ కుమారుడు చెప్పాడు. మరి మీరు ఎక్కడికి మోసుకెళ్ళకండి. సనత్ కుమారుడు రహస్యం చెప్పాడు. ఏం చెప్పాడంటే, మనకి శత్రువులు శత్రువులుగా కనిపిస్తారు, స్నేహితులు స్నేహితులుగా కనిపిస్తారు. మనకి ఎవడైనా అపకారం చేశారనుకోండి, వాడు శత్రువు కింద కనిపిస్తాడు. శత్రువు కాదని మనం మనం మామూలుగా ప్రేమగా మాట్లాడుతున్నా లోపల శత్రువు అని తెలుస్తూ ఉంటుంది. మిత్రుడు మిత్రుడిగా కనిపిస్తూ ఉంటాడు. మిత్రుడు అంటే వాళ్ళతో మాట్లాడతాం, వీళ్ళతో మాట్లాడతాం. నీకు అర్థమవుతుంది? మిత్రుడు మిత్రుగా కనిపిస్తాడు, శత్రువు శత్రువుగానే కనిపిస్తూ ఉంటాడు. ఏమండి, మీరు మోక్షం దాకా సనత్ కుమారుడు అన్నాడు, మీరు మోక్షం దాకా వెళ్ళక్కర్లేదు. మీరు శత్రువుని, మీ శత్రువు కూడా మీకు మిత్రుడిగా కనిపిస్తున్నాడు అనుకోండి, మీ శత్రువు కూడా మీకు మిత్రుడిగానే కనిపిస్తున్నాడు అనుకోండి, నిజంగా అలా కనిపిస్తున్నాడు అనుకోండి, నిజంగా బాహ్యంగా వాడు శత్రువే మీకు, కానీ వాడు మీ దృష్టిలో నిజంగా మీ మిత్రుడిని మీరు ఎలా చూస్తున్నారో ఆ శత్రువుని కూడా మీరు మిత్రుడిగా చూడగలుగుతున్నారనుకోండి, ఈశ్వరుని దయ లేకుండా సాధ్యం కాదన్నాడు సంస్కృతం. ఎక్కడో మోక్షము జ్ఞానం వదిలేదు, అంత దూరం వెళ్ళొద్దు. మనకు శత్రువులు ఉంటారు, ప్రతి మనిషికి బాహ్యంగా శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు. ఒక శత్రువు మీకు మిత్రుడిగా కనిపిస్తున్నాడు అనుకోండి, ఉదాహరణకి అది మీరు తెలివితేటలాడా కనిపి ఒక మిత్రుడు, ఒక శత్రువు, ఒక శత్రువు మిత్రుడిగా చూడగలుగుతాడు అనుకోండి. మీరు మనం శత్రువుని శత్రువుగా చూస్తాం, మిత్రుడిని మిత్రుడిగా చూస్తాం. కానీ ఒక శత్రువుని మీరు నిజంగా మిత్రుడిగా చూడగలుగుతున్నారు అనుకోండి, ఈశ్వరుని దయ లేకుండా మీ తెలివితేటలు ఉన్నది సాధ్యము కాదని చెప్పాడు సనత్ కుమార్. ఇది రాసుకోండి గారు, ఇది రాసుకుని ఇంటికి వెళ్ళిపోండి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీకు తలంపులు వచ్చేస్తాయి కదా, ఇంటికాడ కూర్చున్నా మీకు తలంపులు, ఆలోచనలు, సంకల్పాలు, ఊహలు, దారిలో మేళ్ళు కట్టుకోవడం ఏదేదో గొడవ వచ్చేస్తుంది. ఏదో అరుణాచలం ప్రయాణాలు, ఇంకోటి ఇంకోటి ఏదో ఏదో గొడవ సుట్ చేసుకుంటూ ఉంటారు కదా. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, అది మీరు విచారణ చేయకూడదు. ఓం స్కందాయ నమః, 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 ఓం స్కందాయ నమః. ఈ సుబ్రహ్మణ్య స్వామి మంత్రం. వాళ్ళు తమిళనాడు, తమిళనాడు వాళ్ళు ఏమంటారంటే శరవణ భవ, శరవణ భవ అంటారు. అంటే శరవణ భవ అంటే శరవణ తటాకంలోంచి ఉదయించినవాడు, శరవణ భవ అంటే శరవణ తటాకంలోంచి జన్మించినవాడు. అంటే వాళ్ళు ఏమంటారు, శరవణవ, వాడి పేరు ఎలా పెట్టుకుంటారు, మగ శరవణ భవ, ఇంకోటి ఇంకో పెట్టు శిఖి వాహనుడు. శిఖి అంటే నెమలి, శిఖి కొంతమంది పేరు శిఖి వాహనుడు తమిళనాడు. శిఖి వాహనుడు అంటే నెమలిని వాహనంగా చేసుకున్నాడు ఎవడు, కుమారస్వామికి నెమల వాహనం అంటే శిఖి వాహనుడు అంటారు. పరిమగ షణ్ముగ కార్తికేయ, కొంతమంది పేర్లు ఏంటి, ఈ తెలుగు వాళ్ళు కూడా కొంతమంది పెట్టుకుంటారు కార్తీక్ అని. ఆ కార్తీక్ అన్న పేరు సుబ్రహ్మణ్య స్వామి పేరు. వాళ్ళు ఏదో కార్తికేయ అని పెట్టుకుంటారు, వీళ్ళని పెట్టుకుంటున్నారు ఇప్పుడు తెలుగు వాళ్ళు, కార్తీక్ కార్తీక్ అని వీళ్ళు పెట్టుకుంటారు. ఇలా రకరకాల సుబ్రహ్మణ్య స్వామి పేర్లు పెట్టుకున్న వాళ్ళు రకరకాలుగా ఉన్నారు. ఈ రోజు ఏడు సుబ్రహ్మణ్య స్వామి గురించి, సుబ్రహ్మణ్య స్వామి గురించి ఆడి జ్ఞాపకం వచ్చాడు ఎవడు, సనత్ కుమారుడి ఆడి ఫైనల్, సనత్ కుమారుడి ఫైనల్. వాడి జ్ఞానం తప్పించి ఏం చెప్పడం, వాడు జ్ఞానం తప్పించి సమాజం గురించి కానీ, లోకం గురించి కానీ, పంచభూతాల గురించి కానీ, సూర్యుడి గురించి కానీ, చంద్రుడి గురించి కానీ, లెక్కల గురించి కానీ, లేదా భూగోళం గురించి ఏది అడిగినా మీరు ఇంటికి వెళ్ళరని అంటాడు. అంటే ఆడు చేసిన సత్య విద్య, ఆత్మ విద్య ఒకటే సత్య విద్య, మిగతాన్ని కల్పించుకునే విద్యలు. మిగతాన్ని ఆ సత్య విద్య తప్పించి నోరు ఓపెన్ చేయడు, మిగతా అడిగినా మాట్లాడాడు నోరు ఓపెన్ చేయడు. తర్వాత ఈ సనత్ కుమారుడు చెప్పిన దాంట్లో ముఖ్యమైన పాయింట్ ఒబ్బుడిగా వాడుకోమన్నాడు. అయ్యి నోరు ఒకటి, కళ్ళు ఒకటి, కళ్ళు ఒకటి, చెవులు ఒకటి, ఇవన్నీ ఎలా వాడుకోమని, ఇంద్రియాలు అని ఇట్లు ఒబ్బుడిగా వాడుకోండి. ఒబ్బుడిగా వాడుకోకపోతే విస్తరవిడితనం వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది, విస్తరవిడితనం వచ్చేసి క్రమశిక్షణ పోతుంది. ఆ క్రమశిక్షణ పోయిన తర్వాత మీ చదువు కానీ మీ ధనం కానీ మిమ్మల్ని రక్షించలేదు. ఇలా సనత్ కుమారుడు బోధలు అవి ఒబ్బుడిగా వాడుకోండి, జాగ్రత్తగా వాడుకోండి. ఒకవేళ మీరు ఏదైనా పొరపాటులుంటే ఏడుస్తూ కూర్చోకండి. ఆ లెక్క చేసేవాడు ఎక్కడైనా కూడికి కానీ తీసేవాళ్ళు కానీ తప్పు చేస్తే ఆ ఎర్రర్ని, ఆ మిస్టేక్ని ఎలాగైతే కరెక్ట్ చేసుకుంటున్నాడో అలాగే మీ జీవితాన్ని కరెక్ట్ చేసుకుని, మీ బిహేవియర్ని సరిదిద్దుకుని, ఈశ్వరాభిముఖంగా మీ జీవితం ఉండేటట్టు ఆ కరెక్ట్ చేసుకుని అలా జీవించండి. ఇది ఎవరి బోధ, సనత్ కుమారుడి బోధ. సుబ్రహ్మణ్య స్వామి ఎవరు, ఎవరిలోంచి వచ్చాడు, సనత్ కుమారుడి నుంచి. అది ఇవాళ సుబ్రహ్మణ్య షష్ఠి తిరు. ఓం ఓం సనత్ కుమారుడు అంటే ఎప్పుడు కుమారుడిగా ఉండేవాడు సనత్ కుమారుడు, ఎల్లప్పుడూ కుమారుడిగా ఉంటాడు. అడుగు 100 సంవత్సరం రాదు, ఇంకా 15 సంవత్సరం సనత్ కుమారుడు ఎల్లప్పుడూ కుమారుడిగా ఉంటాడు. ఆల్వేస్ కుమారుడు, వాడు సనత్ కుమారుడు. సృష్టి అంటే ఏమని చెప్పాడు సనత్ కుమారుడు, మర్చిపోయారు. కామక్రోధాలే సృష్టి అని చెప్పాడు. సృష్టి అంటే ఏమని చెప్పాడు, కామక్రోధాలని చెప్పాడు. అంటే మనలో కామక్రోధాలు ఉన్నాయని చెప్పి సృష్టిలోకి రాకుండా ఉండలేము. మీ టీచింగ్ అర్థమవుతుందా, అది సృష్టి అంటే ఏం లేదు, కామక్రోధాలే సృష్టి. మనలో కామక్రోధాలంతకాలం ప్రపంచంలో రాకుండా ఉండలేము, సాధ్యం కాదు. అది సుప్రీం, అది అద్భుతమైన టీచింగ్ మీరు పట్టుకుంటున్నారు లేదు. కానీ సనత్ కుమార్ టీచింగ్ అపూర్వం, వండర్ఫుల్ టీచింగ్ అది.
మరి మీరు ఎంతవరకు పట్టుకుంటారు?
ఆ టీచింగ్ ద్వితీయం లేదు అసలు, ఆ టీచింగ్ ద్వితీయం లేదు అసలు, ఆ ద్వైతం అక్కడ లేదు. శాంతి.